నమోదు చేయబడిన చరిత్రలో ఆది నుండే మరణము తరువాత జీవితమును గూర్చి మానవులు ఆలోచిస్తూ ఉన్నారు. మన ఆత్మలు శాశ్వతము జీవిస్తాయా? మనం ఏదో ఒక రకమైన శరీరములను కలిగియుంటామా? మన వ్యక్తిగత మనస్సులను మనము పొందుకుంటామా? ఈ ప్రశ్నలకు నమ్మదగిన జవాబులు లేఖనములో దేవుడిచ్చిన ప్రత్యక్షతలో మాత్రమే ఉన్నాయి. అవును, మనము తెలుసుకోవాలని కోరు ప్రతి విషయమును బైబిల్ మనకు తెలియజేయదు. మరియు కొన్నిసార్లు క్రైస్తవులు దీనిలోని మాటలను పలు విధాలుగా వ్యాఖ్యానిస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యములో మహిమామయమైన భవిష్యత్తును గూర్చి లేఖనము మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది అని మనమంతా సమ్మతిస్తాము. నీ రాజ్యము వచ్చునుగాక యుగాంతశాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్యక్రమములో ఇది రెండవ పాఠము. దీనికి సజీవులు మరియు మృతులు అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో వేదాంతవేత్తలు సాధారణముగా వ్యక్తిగత యుగాంతశాస్త్రము అని పిలుచుదానిని మనము పరిగణిద్దాము. ఇంతకుముందు పాఠములో మనము యుగాంతశాస్త్రమును అంత్యదిన విషయములను గూర్చిన అధ్యయనము లేక అంత్యదిన విషయములను గూర్చిన సిద్ధాంతము అని నిర్వచించాము. యుగాంతశాస్త్రము యేసు జీవితము మరియు పరిచర్యతో ఆరంభమై ఆయన తిరిగి వచ్చినప్పుడు పూర్తి అయ్యే అంత్యదినముల కాలమంతటిని గూర్చి మాట్లాడుతుంది అని కూడా మనము చెప్పాము. ఈ పాఠములో యుగాంతశాస్త్రములో ఒక ఉపభాగమైన వ్యక్తిగత యుగాంతశాస్త్రము మీద మనము దృష్టి పెడదాము. వ్యక్తిగత యుగాంతశాస్త్రము అనగా అంత్యదినములలోని సన్నివేశములను, ముఖ్యముగా మన శరీరములు మరియు ఆత్మల యొక్క జీవితము, మరణము, మధ్యస్థితి మరియు అంత్యమస్థితికి సంబంధించిన సన్నివేశములను ఒక వ్యక్తి ఏ విధముగా అనుభవిస్తాడు అను విషయమును గూర్చిన అధ్యయనం అయ్యున్నది. సజీవులు మరియు మృతులు అను మన పాఠం మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మానవ జీవితం యొక్క వర్తమాన స్థితిని గూర్చి బైబిల్ ఏమి బోధిస్తుందో మనము చూద్దాము. రెండవదిగా మనము మరణించినప్పుడు ఆరంభమయ్యే మధ్యస్థితిని మనము చూద్దాము. మరియు మూడవదిగా అంత్యకాలం యొక్క నెరవేర్పు జరిగినప్పుడు మన అంతిమ స్థితిని మనము పరిగణిద్దాము. ముందుగా మన వర్తమాన స్థితిని చూద్దాము. మనం ఇంతకుముందు పాఠములో చూసినట్లు మానవాళి ప్రస్తుతానికి చివరి దినములలో నివసిస్తుంది. దీనినే అంత్యకాలము అని కూడా అంటారు. ఫలితముగా పాపము మరియు మరణము వంటి ఈ యుగము యొక్క కష్టములను మనమంతా అనుభవిస్తాము. అయితే రాబో యుగములో కలుగు ఆశీర్వాదములైన క్షమాపణ మరియు రక్షణ ద్వారా ఈ సమస్యలకు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. మానవాళి యొక్క ప్రస్తుత స్థితిలో విశ్వాసులు లేక పునరుజ్జీవనము పొందినవారు రెండు యుగములలోని ప్రభావములను ఏకకాలమందు అనుభవిస్తారు. అయితే అవిశ్వాసులు లేక పునరుజ్జీవనము పొందనివారు ఈ యుగములోని కష్టములను భారముగా అనుభవిస్తారు. వేదాంతశాస్త్రములో పునరుజ్జీవనము అను పదమునకు అర్థము పునఃసృష్టి లేక తిరిగి జన్మించుట అయ్యున్నది. కాబట్టి పునరుజ్జీవనము పొందిన వారిని మనము ఆత్మీయముగా సజీవులు అని పిలువవచ్చు. అలాగే పునరుజ్జీవనము పొందనివారు అను వేదాంత పదమును పునఃసృష్టింపబడనివారు లేక తిరిగి జన్మించనివారు అని పిలువవచ్చు. మరొక మాటలో పునరుజ్జీవనము పొందనివారు ఆత్మీయముగా మృతులయ్యున్నారు. ఈ వ్యత్యాసమును దృష్టిలో ఉంచుకొని మానవాళి యొక్క వర్తమాన స్థితిని రెండు భాగములుగా మనము చూడవచ్చు. మొదటిగా పునరుజ్జీవనము పొందని వారిని మనము చూద్దాము. రెండవదిగా పునరుజ్జీవనమును పొందిన వారిని మనము చూద్దాము. పునరుజ్జీవనమును పొందని వారి యొక్క వర్తమాన స్థితిని చూస్తూ ఆరంభిద్దాము. పతనమైన మానవులు ఆత్మీయముగా మరణించిన వారిగా జన్మిస్తారని లేఖనము సెలవిస్తుంది. పునరుజ్జీవనము పొందని వారు ఈ ఆత్మీయ మరణస్థితిలో మిగిలిపోతారు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరచబడలేదు లేక పునరుజ్జీవనము పొందలేదు. పునరుజ్జీవనము పొందని వారి యొక్క మూడు లక్షణముల మీద మనము దృష్టి పెడదాము. మొదటిగా వారి ఆత్మీయ మరణము, రెండవదిగా వారి నైతిక అసమర్థత, మరియు మూడవదిగా దేవునితో వారి వైరము. వారి ఆత్మీయ మరణమును వివరముగా చూచుట ద్వారా ఆరంభిద్దాము. భౌతిక మరణమును పోలిన విధముగా ఆత్మీయ మరణమును గూర్చి ఆలోచించున్నట్లు మనము శోధింపబడతాము. అయితే ఇది కొంతవరకు తప్పుదారి పట్టించున్నదిగా ఉన్నది. మనము భౌతికముగా మరణించినప్పుడు మన ప్రాణములు మన శరీరముల నుండి వేరు చేయబడతాయి. స్వతంత్ర నిర్ణయములను తీసుకునుటకు మన శరీరములు అసమర్థమైనవై ఉన్నవి, మరియు తుదకు మట్టిలో కలిసిపోవునంత విధముగా అవి కుళ్ళిపోతాయి. అయితే మనము ఆత్మీయముగా మరణించినప్పుడు కూడా మన ప్రాణములు మన శరీరములలో క్రియాత్మకముగానే ఉంటాయి. పునరుజ్జీవనము పొందని వారు ఆలోచిస్తారు, అనుభవిస్తారు, కలలు కంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. మరియు పునరుజ్జీవనము పొందిన వారి విధముగానే లోకములో అన్ని విధాలుగా పాలు పంచుకుంటారు. వారు రోబోలు కాదు, లేక వారు మతిలేని శరీరులు కూడా కాదు. కాబట్టి అసలు ఆత్మీయ మరణం అంటే ఏమిటి? ఆత్మీయ మరణమును గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు నేను తోటను గూర్చి జ్ఞాపకము చేసుకుంటాను. మనము పాత నిబంధనను, ముఖ్యముగా ఆదికాండమును చూసినట్లయితే, అక్కడ దేవుడు ఆదాముతో ఏ చెట్టు ఫలమునైనా తినవచ్చు అని చెప్పిన విషయము నిజముగా ఆసక్తికరముగా ఉంది. ఆంగ్లములోనూ మరియు ఇతర భాషలోనూ కొన్ని అనువాదములు నీవు స్వతంత్రముగా తినవచ్చు అని చెబుతాయి. స్పష్టముగా దేవుడు ఏమని చెబుతాడంటే, నీవు ఆశ కొలది తృప్తిగా తినవచ్చు, నీకు నచ్చినంత తినవచ్చు. అయితే ఈ ఒక్క చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఫలమును నీవు తింటే నేను చెబుతున్నట్లు నీవు ఒక మేకువలే చచ్చిన వాడవవుతావు. కాబట్టి స్పష్టముగా ఆదాము ఆ ఫలమును తినిన వెంటనే అతడు మరణిస్తాడు. భౌతికముగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా. పాత నిబంధన అంతటా ఘోరమైన పాపపు జీవితములను మనము చూస్తాము. క్రొత్త నిబంధనలో కూడా పౌలు కూడా ఆత్మీయ మరణమును గురించి మాట్లాడుతున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము వంటి వచనములను మనము చూస్తాము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకయున్నారు అనునది నాకు నచ్చిన మరొక వచనము. పాపము నన్ను దేవుని నుండి దూరము చేసింది అని, మరియు పాపము అన్ని రకముల సమస్యలకు కారణమయ్యున్నది అని అర్థము చేసుకునుట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. నేను పాపము చేశానని, నేను తప్పిపోయానని అర్థము చేసుకున్నప్పుడు నేను ఏమి చేయగలను, నేను ఎక్కడికి వెళ్ళగలను అని ఆలోచన చేస్తాను. అప్పుడే సువార్త ఆరంగేట్రం చేస్తుంది. ఆదియందు దేవుడు ఆదాము హవ్వలను ఆత్మీయ జీవితముతో దీవించాడు. కాబట్టి ఆత్మీయ మరణము ఎక్కడ నుండి వస్తుంది? దీనికి క్లుప్త జవాబు, ఆదాము హవ్వలు ఏదేను తోటలో దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మానవాళిని ఆత్మీయ మరణముతో శపించాడు. ఆదికాండం 2:17 దేవుడు ఇలా సెలవిచ్చాడు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అయితే ఆదికాండము 3 మనము నేర్చుకునుచున్నట్లు సాతానుడు సర్పము ద్వారా మాట్లాడి పండును తినునట్లుగా హవ్వను మోసము చేశాడు. హవ్వ దానిని తినిన తరువాత కూడా జీవించియుండిన విషయమును ఆదాము చూసిన తరువాత అతడు కూడా దానిని తిన్నాడు. తరువాత ఆదాముతో దేవుడు చేసిన నిబంధన షరతుల ప్రకారం దేవుడు వారిని శపించాడు. ఆ రోజున వారు మరణించలేదు, కనీసం భౌతికముగా మరణించలేదు గాని వారు ఆత్మీయముగా భ్రష్టమైపోయారు. మరియు ఈ ఆత్మీయ భ్రష్టత్వము ఆత్మీయ మరణమునకు మూలమయ్యున్నది. రోమాపత్రిక 7:14-25 పౌలు దీనిని మన పాపపు స్వభావము అని సంబోధిస్తున్నాడు. పాపము మన శరీరములలో నివసిస్తుంది అని, మరియు మన మనస్సులను స్వాధీనములో ఉంచుకుంటుంది అని అతడు వర్ణించుచున్నాడు. ఇంకా ఘోరముగా ఆత్మీయ మరణము స్వాభావికముగా గర్భము దాల్చబడిన ఆదాము హవ్వల వారసులందరి మీద ప్రభావము చూపుతుంది. యేసు మినహా ప్రతి మానవుడు ఈ లోకములోనికి ఆత్మీయముగా మరణించిన స్థితిలో ప్రవేశిస్తాడు అని యోహాను సువార్త 3:5-7, రోమాపత్రిక 8:10 మరియు కొలసీ పత్రిక 2:13 వంటి వాక్య భాగాలు సూచిస్తాయి. రోమాపత్రిక 5:12-19 పౌలు సూచించుచున్నట్లు ఆదాము మన ప్రతినిధి అయ్యున్నాడు. కాబట్టి మనమంతా అతని శిక్షలో పాలివారమై ఉన్నాము. బైబిల్ బోధించు అత్యంత కఠినమైన సిద్ధాంతములలో ఒకటి ఆదాములో అందరూ పాపము చేశారు అనునదియే అని ప్రజలు అంటారు. దీనిని గూర్చి రోమాపత్రిక 5:5 పౌలు మాట్లాడుచున్నాడు. కాబట్టి పాపము శిక్ష మరియు మరణములోనికి నడిపిస్తుంది, మరియు మనము ఆదాము యందు ఉన్నాము. ఇది ఆదాము చేసిన పాపము కదా, మరి నేను ఎందుకు నివసించబడుతున్నాను? ఆదాము అపరాధములో మన అపరాధము విషయములో దేవుడు న్యాయముగానే వ్యవహరించుచున్నాడా అను ప్రశ్నకు మనం ఏ విధముగా జవాబు ఇస్తాము? మేము దీనిని ఖండించుచున్నాము అని ప్రజలు చాలాసార్లు అంటారు. కాని పౌలు వాదనలోని మరొక భాగమైన ఆదాములో అందరూ పాపము చేశారు కాబట్టి క్రీస్తులో అందరూ సజీవులయ్యారు అను విషయమును ఖండించరు. మనము ఒకదానిని ఖండిస్తే మరొక దానిని ఎందుకు ఖండించము? దేవుడు మానవులతో 2 మరియు 2 మాత్రమే వ్యవహరిస్తాను అని అనుచున్నాడు. ప్రతి విధమైన జాతి వివాదములు లేక శ్రేణి వివాదములలో ఇది చాలా వరకు సహాయకరముగా ఉంటుంది. దేవుని దృష్టికోణములో కేవలము రెండు విభాగములు మాత్రమే ఉన్నాయి. అయితే మనము ఆదాములో ఉన్నాము లేక క్రీస్తులో ఉన్నాము. ఇది వాక్యములో బోధించబడింది కాబట్టి దీనిని మనము అంగీకరించాలి. మరియు ఆచరణాత్మక కారణమును బట్టి మనము క్రీస్తులో ఉండి ఆయనలో సజీవులమవ్వగలిగితే పౌలు బోధించు మరొక కోణమును కూడా మనము అంగీకరించాలి. పునరుజ్జీవనము పొందని వారు వర్తమాన స్థితిలో ఆత్మీయ మరణమును కలిగి ఉన్నారు అని మనము చూశాము కాబట్టి ఇప్పుడు వారి నైతిక అసమర్థతను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. నైతిక అసమర్థత అను పదము పునరుజ్జీవనము పొందని వారి జీవితములోని ఈ సత్యమును సూచిస్తుంది. దేవుని సంతోషపరచుటకు లేక ఆయన ఆశీర్వాదములకు యోగ్యులగుటకు సామర్థ్యము లేకపోవుట. అన్నిటికంటే ప్రాముఖ్యముగా వారు క్షమాపణ కొరకు ఆయనను అడగలేరు లేక రక్షణ కొరకు కృషి చేయలేరు. క్రీశకం 354 నుండి 430 కాలములో జీవించిన హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ సుపరిచితమైన ఈ మాటలను బోధించాడు. మానవాళి యొక్క మొదటి పాపమునకు ముందు ఆదాము హవ్వలు పొస్సే నాన్ పెక్కరే అను స్థితిలో జీవించారు. ఈ లాటిన్ మాటను పాపమును తప్పించుకును సామర్థ్యమును కలిగియుండుట అని అనువదించవచ్చు. అయితే వేదాంతశాస్త్ర ఉపయోగములో ఈ పదమును పాపమును తప్పించుకును సామర్థ్యము అని అనువదిస్తారు. అగస్టిన్ మాటల ప్రకారం ఆదాము హవ్వలు పాపమును పూర్తిగా తప్పించుకోగల శక్తితో సృజించబడ్డారు. అయితే పాపము చేయు సామర్థ్యము కూడా వారిలో ఉండెను. మరియు వారు పాపము చేసినప్పుడు వారు పొస్సే నాన్ పెక్కరే స్థితిలో నుండి నాన్ పొస్సే నాన్ పెక్కరే అనగా పాపమును తప్పించుకునుటలో అసమర్థత స్థితిలోనికి చేరుకుంటారు. పాపమును తప్పించుకును నైతిక సమర్థతను వారు మరియు వారి యొక్క స్వాభావిక వారసులు అందరూ కోల్పోయారు. యోహాను సువార్త 8:31-44 వచనాలు మరియు రోమాపత్రిక 6:6-20 వచనాల వంటి చోట్ల యేసు మరియు పౌలు ఇరువురు నైతిక అసమర్థతను పాపమునకు బానిసలగుటతో పోల్చారు. పునరుజ్జీవనము పొందని వారు పాపము యొక్క అధికారములో జీవిస్తారని, లోకము మరియు దాని దయ్యపు అధికారముల యొక్క పాపాత్మక మార్గములను అనుసరిస్తారని ఎఫెసీ పత్రిక 2:1-5 వచనాలలో పౌలు బోధిస్తున్నాడు. మరియు వారు ఆత్మీయ మరణపు స్థితిలో నిలిచి ఉంటారు. మరియు దేవుడు వారిని కరుణతో రక్షించునంతవరకు తమను తాము విమోచించుకునుటకు అసమర్థులై ఉంటారు. అవును, పునరుజ్జీవనము పొందని వారు బయటకు మంచిగా కనిపించు క్రియలను చేయగలరు. వారు తమ పిల్లలను ప్రేమిస్తారు మరియు వారి కొరకు సమకూర్చుతారు. వారు న్యాయమును జరిగిస్తారు. వారు ఇతరుల కొరకు తమ జీవితములను దారపోస్తారు కూడా. అయితే దురదృష్టవశాత్తు పునరుజ్జీవనము పొందని వారు దేవుని ప్రేమ ద్వారా పురికొల్పబడరు కాబట్టి ఈ కార్యములన్నీ మలినమైపోయాయి. లుకాసు వార్త 6:43-45 వచనాలలో యేసు ఈ సమస్యకు సమాధానం ఇచ్చాడు. పునరుజ్జీవనము పొందని వారి క్రియలను యేసు చెడ్డ చెట్లు ఫలించు చెడ్డ ఫలములతో పోల్చాడు. మానవులు తమ మనస్సుకు తోచిన విధముగా వ్యవహరిస్తారు అని ఆయన ఉద్దేశ్యమయ్యున్నది. కాబట్టి చెడ్డ హృదయములు గలవారు అనగా పునరుజ్జీవనము పొందని వారు దేవుడు మంచివిగా ఎంచు కార్యములను చేయుటకు నైతికముగా అసమర్థులై ఉన్నారు. రోమాపత్రిక 8:6-8 వచనాలలో పౌలు ఇలా చెబుతూ ఈ సమస్యను వర్ణించాడు. ఇలా అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. పునరుజ్జీవనము పొందని వారు దేవుని సంతోషపరచు నైతిక సామర్థ్యమును కలిగియున్నారా లేరు అనున్నది క్లుప్త జవాబు. ఎందుకంటే దేవుని సంతోషపరచుట అను ఆలోచనను అనుబంధము దృష్ట్యా చూడాలి. కాబట్టి దేవుని సంతోషపరచు కార్యములు దేవునికి మానవునికి మధ్య ఉన్న అనుబంధమునకు ఫలములై ఉన్నవి. మనము జీవించు విధానములో దేవుని సంతోషపరచుటకు ఆయన ఉన్నాడని మరియు ఆయనను వెదకు వారికి ప్రతిఫలమును ఇస్తాడని మనము ముందు నమ్మాలి. హెబ్రీ పత్రికలో ఇదే భాష ఉన్నది. కాబట్టి పునరుజ్జీవనము పొందని వారి క్రియలలో పాపపు స్వభావము ఉంటుంది అని ఆంగ్లికన్ ఆర్టికల్స్ ఆఫ్ రిలీజియన్ చెబుతుంది. ఎందుకంటే అవి క్రియలు, అవి దేవునితో అనుబంధము వెలుపల ఉన్న ప్రజలు చేయు క్రియలు అయున్నవి. మరియు మానవాళి దేవునితో అనుబంధము ద్వారా చేయబడినది కాబట్టి ఏ పనినైనా ఆయనను సంతోషపరచు నేపథ్యములో చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఆత్మీయ మరణము మరియు నైతిక అసమర్థత దృష్ట్యా పునరుజ్జీవనము పొందని వారిని గూర్చి చర్చించాము. ఇప్పుడు మూడవ లక్షణమును మనము చూడబోతున్నాము. అది దేవునితో వైరము. ఆత్మీయ మరణములోని అత్యంత హానికరమైన విషయములలో పునరుజ్జీవనము పొందని వారు దేవుని విరోధులు అనున్నది ఒకటై ఉన్నది. సాతాను మరియు అతని అనుచరులు దేవునితోనూ ఆయనకు నమ్మకముగా ఉన్న దేవదూతలతోనూ నిత్యము యుద్ధము చేయుచున్నారని లేఖనము బోధిస్తుంది. మరియు పునరుజ్జీవనము పొందని వారు సాతాను పక్షమున ఉన్నారు. వారు తమ పాపమును ప్రేమిస్తారు మరియు దేవుని ద్వేషిస్తారు. పునరుజ్జీవనము పొందని వారిని గురించి ఎఫెసీ పత్రిక 2:1-3 వచనాలలో పౌలు చెప్పిన మాటలను వినండి. వారు తమ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయ్యుండి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి తమ శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులయ్యుంటిరి. దేవునికి మరియు పునరుజ్జీవనము పొందని వారికి మధ్య ఉన్న వైరమును గూర్చి దీనికంటే కఠినమైన కథనమును మనము ఊహించలేము. పునరుజ్జీవనము పొందని వారు ఆత్మీయ సంఘర్షణలో కేవలము ప్రక్కన నిలువబడి చూసేవారు కాదు, లేక నిర్దోషులైన పౌరులు కాదు. బదులుగా రోమాపత్రిక 5:10 మరియు కొలసీపత్రిక 1:21 మనము చదువునట్లు పునరుజ్జీవనము పొందని వారు స్వయంగా దేవునికి విరోధులై ఉన్నారు. మరియు ఈ కారణము చేత వారు ఖండించబడతారు మరియు దేవుని నిత్యశిక్షను అనుభవించున్నట్లు నాశనమునకు నెట్టబడతారు. యోహాను సువార్త 8:42-44 అవిశ్వాసులైన యూదులకు యేసు సెలవిచ్చినట్లు, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. యాకోబు పత్రిక 4:4 యాకోబు ఇలా వ్రాశాడు, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమ్మని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. పునరుజ్జీవనము పొందని వారు తెలిసి కూడా ఉద్దేశ్యపూర్వకముగా దేవుని వ్యతిరేకిస్తారు అని దీని అర్థము కాదు. కాని కొంతమంది అలా చేస్తారు కూడా. పునరుజ్జీవనము పొందని వారిలో చాలామంది కేవలము మోసము చేయబడుతున్నారు. ఎందుకంటే అబద్ధమతములు మరియు నాస్తికవాదులు కూడా నిజమైన లోక దృష్టికోణములను ప్రతిపాదిస్తున్నామని దావా చేస్తారు. పునరుజ్జీవనము పొందని వారు బైబిల్ దేవుని పట్ల సూటిగా మరియు స్పష్టమైన వైరమును కనుపరచకపోయినప్పటికీ వారు ఆయనకు విరోధులై ఉన్నారు. వారు ఇప్పటికీ ఈ లోకరాజ్యములో సభ్యులై సాతానును అనుసరిస్తున్నారు. ఇప్పటికీ వారు దేవుని మంచితనమును తిరస్కరించి ఆయన అధికారమును వ్యతిరేకిస్తారు మరియు ఇప్పటికీ దేవుడు వారిని ఖండిస్తాడు. పునరుజ్జీవనము పొందని వారి దృష్ట్యా ఇప్పటి వరకు మానవాళి యొక్క వర్తమాన స్థితిని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పునరుజ్జీవనము పొందిన వారి వైపుకు మన దృష్టిని మళ్లిద్దాము. పునరుజ్జీవనము పొందినవారు అను పారిభాషిక పదమునకు అర్థము పునఃసృజించబడుట లేక తిరిగి జన్మించుట అయ్యున్నది అని మీరు జ్ఞాపకము చేసుకునవచ్చు. మరొక మాటలో పునరుజ్జీవనము పొందినవారు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా తిరిగి జన్మించినవారై ఉన్నారు. అలా జరిగినప్పుడు మన ఆత్మలు పునరుజ్జీవనము లేక నూతన జీవమును పొందినవిగా ఉంటాయి. పునరుజ్జీవనము పొందిన వారి యొక్క లక్షణములను పునరుజ్జీవనము పొందని వారిని గూర్చి మనము చేసిన చర్చకు అనుగుణంగా 3 చూద్దాము. ముందుగా వారికి ఆత్మీయ జీవితము ఉన్నదని మనము చూద్దాము. 2గా వారి నైతిక సామర్థ్యమును మనము వివరిద్దాము. మరియు 3గా దేవునితో వారు సమాధానపడుట మీద మనము దృష్టి పెడదాము. ముందుగా వారి ఆత్మీయ జీవితమును చూద్దాము. మానవులు ఒక విధంగా ఆత్మసంబంధమైన మరణపు దశలో జన్మిస్తారని లేఖనము బోధిస్తుంది. కాబట్టి మనము పునరుజ్జీవనమును పొందుటకు అనగా ఆత్మీయ జీవితమును కలిగియుండుటకు మన ప్రాణములు మరణములో నుండి జీవములోనికి దాటిపోవాలి. దీనిని గూర్చి ఆత్మీయ పునరుద్ధానముగా మనము ఆలోచించవచ్చు. యోహాను సువార్త 5:24, ఎఫెసీ పత్రిక 2:4-5 మరియు కొలసీపత్రిక 2:13 వంటి చోట్ల ఈ నియమము స్పష్టముగా బోధించబడింది. లేఖనము ఈ ప్రక్రియను తిరిగి జన్మించుట అని వర్ణిస్తుంది. మానవులు భౌతిక జీవితమును పొందినప్పుడు మొదటిగా జన్మిస్తారు. అయితే మనము రక్షణ వంటి దేవుని ఆశీర్వాదములను పొందుకొనుటకు రెండవ జన్మను పొందాలి, అనగా ఆత్మీయ జననము. దేవుని ఆశీర్వాదములను పొందుకొనుటకు మనకు ఆత్మీయ జీవితము కావాలి అను ఆలోచన సంక్లిష్టమైనది కాదు. ఇజ్రాయేలులో ఒక పరిసయుడు మరియు బోధకుడైన నికోదేము కూడా దీనిని అర్థము చేసుకునుటకు కష్టపడ్డాడు. కాబట్టి యోహాను సువార్త 3:3-6 యేసు నికోదేముకు దీనిని గూర్చి ఈ విధముగా వివరించాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. శరీరమూలముగా జన్మించినది శరీరమును, ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. ఇక్కడ మన ఆత్మలకు పరిశుద్ధాత్మ జన్మనిస్తేనే మనము ఆత్మీయ జీవితమును కలిగియుండగలము అని యేసు బోధించాడు. మరియు తీతుకు రాసిన పత్రిక 3:5 పౌలు కూడా ఇలాంటి ఒక విషయమునే చెబుతున్నాడు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను దేవుడు మనలను రక్షించెను. కొన్ని అనువాదములలో ఇక్కడ ఉపయోగించబడిన పునర్జన్మ అను పదము పునరుజ్జీవనము అని అనువదించబడింది. మన ఆత్మీయ జీవితమును గూర్చి మనము చూడవలసిన మరొక ప్రాముఖ్యమైన బిందువు ఏమనగా, అది నిత్యము ఉంటుంది, లేక కొన్ని అనువాదములు తెలుపునట్లు నిత్యమైనది. పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు మన ప్రాణములు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాయి, మరియు ఆ జీవితము ఎన్నడూ ముగింపబడదు. మన భూలోక శరీరములు మరణించినప్పుడు మన ప్రాణములు నిత్యము జీవిస్తాయి. నిత్యజీవము అనున్నది ఒక అద్భుతమైన ఆలోచన అయ్యున్నది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు దీనిని గూర్చి వింటాడు, ఎరిగియుంటాడు మరియు నమ్ముతాడు. అది ఎప్పుడు ఆరంభమవుతుంది అనున్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే నిత్యజీవము అనున్నది మనము మరణించిన తరువాత ఆరంభమై ఆ తరువాత నిత్యము ఉంటుంది అని అనేక మంది నిత్యజీవమును గురించి ఆలోచన చేస్తారు. మరియు అవును, ఇది నిజమే. కాని మనము క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు మనకు నిత్యజీవము కలుగుతుంది, అనగా మనము తిరిగి జన్మించినప్పుడు దేవుడు మనలను పునరుజ్జీవపరిచినప్పుడు అది ఆరంభమవుతుంది అని లేఖనములు బోధిస్తున్నాయి. ఆ సమయము మొదలుకొని మనము దేవునికి చెందినవారము. మనము దేవుని కొరకు జీవిస్తాము. మనము దేవుని మహిమపరుస్తాము, మరియు ఆయన మన సంరక్షకుడు మరియు కాపరి అయ్యున్నాడు. ఆ సమయము మొదలుకొని మన తండ్రి చేతిలో నుండి మనలను ఎవరూ లాగుకొనలేరు. కాబట్టి నిత్యజీవము అనున్నది ఎంతకాలము ఉంటుంది మరియు ఎంత పరిపూర్ణమైనది అనున్నది ముఖ్య విషయము కాదుగాని అది జీవితం యొక్క నాణ్యతకు సంబంధించినది. ప్రభువుతో జీవితం, ప్రభువుతో మరియు ప్రభువు కొరకు జీవించు జీవితము, ఇప్పుడు మరియు తుదకు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి జీవించు జీవితమయ్యున్నది. మనము చాలాసార్లు నిత్యజీవమును మరణము తరువాత పొందుకుంటాము అనుకుంటాము. మన నిత్యజీవము మన శరీరములు పునరుద్ధానం పొందినంత వరకు పరిపూర్ణముగా కలుగదు అను ప్రాముఖ్యమైన భావన ఉన్నది. అయినను నిత్యజీవము వర్తమాన స్థితిలో పునరుజ్జీవనము పొందిన వారు అనుభవించు ఒక ఆశీర్వాదమయ్యున్నదని లేఖనములు బోధిస్తాయి. పునరుజ్జీవనము పొందినవారు ఇప్పటికే నిత్య ఆత్మీయ జీవమును కలిగియున్నారు అని యోహాను సువార్త 10:28, 6:12 మరియు 1 యోహాను పత్రిక 5:11-13 వంటి వాక్యభాగాలు బోధిస్తాయి. పునరుజ్జీవనము పొందిన వారి యొక్క ఆత్మీయ జీవితములను మనస్సులో ఉంచుకుని ఇప్పుడు వారి పునరుద్ధరించబడిన నైతిక సామర్థ్యమును చూద్దాము. నిరాశ్చర్యముగా నైతిక సామర్థ్యము అనగా దేవుని సంతోషపరచి ఆయన ఆశీర్వాదములకు యోగ్యులకు సామర్థ్యమై ఉన్నది. దీనిని గూర్చి విశేషముగా యోగ్యతను గూర్చి మరి కాసేపట్లో వివరిద్దాము. ప్రస్తుతానికి మన నైతిక సామర్థ్యము మనము రక్షణను సంపాదించుకునుటలో మనకు సహాయము చేయదు అని చెబుదాము. క్షమాపణ, నీతి మరియు నిత్యజీవం వంటివి క్రీస్తు యోగ్యత ఆధారముగా దేవుడిచ్చు ఉచిత బహుమానములై ఉన్నవి. అయితే పునరుద్ధరణ చెందిన మన నైతిక సామర్థ్యము దేవుని చిత్తమునకు విధేయులగుటకు మరియు రాజ్యములోని ఆశీర్వాదములను అన్వేషించుటకు మనలను బలపరుస్తుంది. అగస్టిన్ ఆలోచన ప్రకారం మానవాళి పాపములో పడిపోయినప్పుడు మనము పొస్సే నాన్ పెక్కరే, లేక పాపము తప్పించుకుని సామర్థ్యమును కలిగియుండుట నుండి నాన్ పొస్సే నాన్ పెక్కరే, లేక పాపమును తప్పించుకున్నట్లో అసమర్థతలోనికి నడిపించబడతాము. పరిశుద్ధాత్మ మనకు ఆత్మీయ జీవితమునిచ్చి మన ప్రాణములను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మన నైతిక సామర్థ్యమును ఉజ్జీవపరుస్తాడు అని కూడా అగస్టిన్ బోధించాడు. ఆయన మనలను మరలా పొస్సే నాన్ పెక్కరే స్థితిలోనికి వెనుకకు నడిపిస్తాడు. మరొక మాటలో, పునరుజ్జీవనము పొందినవారు పాపమును తప్పించుకొని దేవుని సంతోషపరచు సామర్థ్యమును తిరిగి పొందుకుంటారు. ఎఫెసీ పత్రిక 2:4-5 ఆయన చెప్పిన మాటలను వినండి. అయినను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమయ్యుండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. తరువాత 10వ వచనములో అతడు ఇలా సెలవిచ్చాడు, మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేస్సునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుడు సత్క్రియలను పునరుజ్జీవము పొందిన వారి కొరకు సిద్ధపరుస్తాడు అను సత్యము మనము మన నైతిక సామర్థ్యమును తిరిగి పొందుకున్నామని రుజువు చేస్తుంది. అయినప్పటికీ పునరుజ్జీవనము మరియు రక్షణ కృపాఫలితములయ్యున్నవి. మన సత్క్రియలు మనలను రక్షించలేవు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మన జీవితములలో నుండి పాపము యొక్క భ్రష్టత్వమును మరియు ప్రభావమును పూర్తిగా తొలగించడువని అర్థము చేసుకోవాలి. రోమాపత్రిక 7:14-25 పౌలు వివరించినట్లు మనలో నివసించు పాపము మనలో నివసించు పరిశుద్ధాత్మతో పోరాడుతూ ఉంటుంది. రోమాపత్రిక 7:23 గలతీపత్రిక 5:17 మరియు మొదటి పేతృపత్రిక 2:11 వంటి చోట్ల లేఖనము ఈ సంఘర్షణను యుద్ధము అని పిలుస్తుంది. అయితే ఆత్మ మనలో నివసిస్తాడు మరియు మనలో కార్యములను చేస్తాడు అనున్నది శుభవార్త అయ్యున్నది. కాబట్టి పాపము యొక్క ప్రభావము వలన మనము పడిపోతూ ఉన్నప్పటికీ ఆత్మ ప్రభావము వలన మనము సత్క్రియలను కూడా చేస్తాము. ఫిలిప్పీ పత్రిక 2:13 పౌలు చెప్పినట్లు, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకునుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి మనము చేయు సత్క్రియులకు ఘనతను దేవుడు తీసుకుంటే యోగ్యత ఎక్కడ నుండి వస్తుంది? ఈ విషయమును గూర్చి వేదాంతవేత్తలు భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉన్నారు. ఒకవైపున మనము చేయు సత్క్రియుల కొరకు ఘనతను దేవుడు తీసుకోవచ్చు అని ఇవాంజలికల్ వేదాంతవేత్తలు అందరూ సమ్మతిస్తారు. మనము చదివిన లేఖన భాగములలో ఇంత మట్టుకు స్పష్టమవుతుంది. అయితే మరొక వైపు, పునరుజ్జీవనమును పొందినవారు కొంతవరకు తమ యోగ్యతను కూడా దావా చేయవచ్చని కొందరు ఇవాంజలికల్ వేదాంతవేత్తలు చెబుతారు. దేవుడు మన సత్క్రియులకు పరలోక నిధులు మరియు కిరీటముతో ప్రతిఫలమిస్తాడు అను సత్యమును వారు చూపుతారు. కొన్ని ఉదాహరణలుగా, మత్తయి సువార్త 5:12 శ్రమను సహించువాడు ప్రతిఫలమును పొందుతాడని యేసు సెలవిచ్చాడు. మత్తయి సువార్త 16:27 అంత్య తీర్పునందు ప్రతి వ్యక్తి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలము పొందుతాడని ఆయన సెలవిచ్చాడు. మరియు మొదటి కొరింథీ పత్రిక 3:8 మన కష్టము కొలది మనకు నిత్య ప్రతిఫలములు ఇవ్వబడతాయని పౌలు సెలవిచ్చాడు. 2 రకముల నీతిమంతులుగా తీర్చబడుట ఉన్నదని నేడు కొంతమంది చెబుతుంటారు. మ్రానుమీద తన శరీరములో మన అపరాధమును భరించుట ద్వారా క్రీస్తు మన పక్షమున చేసిన కార్యమును బట్టి పాపులముగా ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడియున్నాము. అయితే చివరికి దేవుడు, నేను నిన్ను ఎందుకు లోనికి రానివ్వాలి అని అడిగినప్పుడు, ఆ సమయమందు కొంతవరకు క్రీస్తు కార్యమును బట్టి మరికొంత నీవు జీవించిన విధానమును బట్టి నీవు నీతిమంతునిగా తీర్చబడతావు. అయితే ఇది చాలా బాధాకరమైనది. ఎందుకంటే మనము ముందుగా పొందుకున్న నీతి సురక్షితమైనది కాదు, నిశ్చయమైనది కాదు అని దీని అర్థము. కాబట్టి ఇది కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. మరొక వైపున, ప్రతిఫలమును గూర్చిన ఈ అవగాహనను కొంతవరకు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బైబిలులో ప్రతిఫలము భాష చాలా తరచుగా ఉపయోగించబడింది. అయితే ఈ విషయమును స్పష్టము చేయుటకు అనేక విషయములు సహాయకరముగా ఉంటాయని నా ఆలోచన. నెరవేర్పునందు మహిమ మరియు ప్రతిఫలమును కలిగించు సత్క్రియలను మనము చేసినట్లయితే అవి మనలను అంగీకరించుటకు ఆధారములుగా ఉన్నాయా లేవా అనున్నది ప్రశ్న అవుతుంది. కాబట్టి క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో క్రైస్తవ ప్రతిఫలములు కృపాఫలమైన ఈ అనుబంధం యొక్క నెరవేర్పుతో ముడిపడి ఉన్నాయి. ఇందుమూలముగానే ప్రతిఫలములు కృపద్వారా ఆపాదించబడతాయి అని, తద్వారా మన క్రియలు ఆధారము కాకుండా, అనగా అవి స్వతంత్రముగా సహాయము చేస్తాయి అని కాకుండా ఉంటాయని రోమాపత్రిక సెలవిస్తుంది. అయితే మనము చేయుచున్న విషయములు మరియు మనలను కొన్ని పనులు చేయునట్లు పురికొల్పు దేవుని కృప యొక్క పూర్ణత ద్వారా మన జీవితములో కలుగు ప్రతిఫలము మధ్య అనుబంధము ఉన్నది. అయితే దేవుని ఎదుట మన ఆమోదమునకు మనకు ఆపాదించబడిన క్రీస్తు నీతి మరియు ఆయన మీద మోపబడిన మన పాపమయ్యున్నది. మరియు ఆయన సమస్తమును భరించి సమస్తమును అనుగ్రహించాడు. మరియు అంత్యదినమందు దీని ఆధారముగానే మనము సజీవుడైన దేవుని ఎదుట ఆమోదించబడతాము. యోగ్యత మరియు ప్రతిఫలములను గూర్చిన ప్రశ్నకు మనం ఏ విధముగా జవాబు ఇచ్చినను, దేవుడు మన నైతిక సామర్థ్యతను పునరుద్ధరించాడు అని మరియు సత్క్రియల నిమిత్తం మనలను బాధ్యులుగా ఎంచుతాడని ఇవాంజలికల్ క్రైస్తవులు అందరూ ఒప్పుకుంటారు. ఆయనను అనుకరించమని, ఆయనను ప్రేమించమని, ఒకరినొకరు ప్రేమించమని, ధర్మశాస్త్రమును పాటించమని ఆయన మనకు పిలుపునిస్తాడు. అలా చేసినప్పుడు మనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఇప్పటి వరకు వారి ఆత్మీయ జీవితము మరియు నైతిక సామర్థ్యత దృష్ట్యా పునరుజ్జీవనము పొందిన వారిని మనము పరీక్షించాము. ఇప్పుడు దేవునితో వారు సమాధానపడుటను గూర్చి చూద్దాము. దేవుడు మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మనలను తన కుటుంబములోనికి దత్తతు కూడా తీసుకుంటాడు. ఒకప్పుడు మనము సాతానుపక్షమున దేవునికి విరోధముగా పోరాడిన ఆయన విరోధులమై ఉంటిమి. అయితే ఇప్పుడు యేస్సు ద్వారా దేవుడు మనతో సమాధానపడ్డాడు. క్రీస్తు మరణము ద్వారా మన పాపములు క్షమించబడినవి మరియు ఆయన నిబంధన వాగ్దానములకు వారసులముగా మనము ఆయన కుటుంబములోనికి చేర్చబడితిమి. రోమాపత్రిక 5:10 పౌలు వ్రాసినట్లు, ఏలైనగా శత్రువులమైయుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడితిమి. కొలసీపత్రిక 1:21-22 కూడా అతడు ప్రధానముగా ఇదే విషయమును చెబుతున్నాడు. వాస్తవానికి మనము దేవుని కుటుంబములో కేవలము పిల్లలము మరియు వారసులము మాత్రమే కాదు, మనము ఆయన కుమారుడైన యేస్సుతో ఐక్యపరచబడ్డాము. కాబట్టి దేవుని ప్రియమైన కుమారునిగా యేసు యొక్క స్థాయిని మనము పంచుకుంటాము. అనేక చోట్ల బాప్తిస్మము ద్వారా వ్యక్తపరచబడిన రక్షింపబడు విశ్వాసము ద్వారా మనము క్రీస్తుతో ఐక్యపరచబడితిమి అని పౌలు బోధించాడు. కాబట్టి దేవుడు మనలను చూసినప్పుడు ఆయన మనలను క్రీస్తు ఛాయలో చూస్తాడు మరియు ఆయన క్రీస్తు పూర్ణతలను మరియు నీతిని మన ఖాతాలో జమచేస్తాడు. మరొక మాటలో, మనమే యేసు అన్నట్లు ఆయన మనతో వ్యవహరిస్తాడు. అబ్రహాము మరియు దావీదుకు వారసునిగా మరియు దేవుని నిబంధనను పరిపూర్ణముగా నెరవేర్చువానిగా మరియు మనము క్రీస్తు మరణములో కూడా ఐక్యపరచబడితిమి. కాబట్టి మనం ఇప్పటికే పాపముల కొరకు చచ్చిన వారమై ఉన్నట్లు దేవుడు మనలను పరిగణిస్తాడు. తద్వారా ఏ విధమైన శిక్ష మనకు ఇవ్వబడదు, కేవలం ఆశీర్వాదములే. రోమాపత్రిక 6:3-4 మరియు 1 కొరింథీ పత్రిక 12:12-27 వంటి చోట్ల దీనిని మనము చూడవచ్చు. మరియు గలతీపత్రిక 3:26-27 పౌలు వ్రాసిన మాటలను వినండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. అంతేగాక క్రీస్తుతో ఐక్యత మరియు అది తీసుకుని వచ్చు సమాధానము దేవుని యుగాంత ఆశీర్వాదముల యొక్క నెరవేర్పుగా ఉన్నదని పౌలు బోధించాడు. ఈ విధముగా అంత్యదినములలోని నూతన సృష్టి ఆరంభమైనది అనుటకు ఇది రుజువుగా ఉన్నది. దీని ఆధారముగా దేవునితో సమాధానపడుట క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వాటి యొక్క సంపూర్ణతలో వచ్చినప్పుడు మనము పొందు నిత్య ప్రతిఫలములకు ముందు రుచిగా ఉన్నదని కూడా మనము చెప్పవచ్చు. 2 కొరింథీ పత్రిక 5:17 పౌలు వ్రాసినట్లు, కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొన్ని అనువాదములు వాడు నూతన సృష్టి అను మాటను అది నూతన సృష్టి లేక అతడు ఒక నూతన సృష్టి అని అనువదిస్తాయి. అయితే గ్రీకు పదమైన కైనేటిసిస్ అను పదము స్వాభావికముగా అది నూతన సృష్టి అని అనువదించబడుతుంది. ఈ అనువాదము పౌలు వివరించిన పునరుజ్జీవనమును గూర్చి మరింత స్పష్టతనిస్తుంది. కాబట్టి క్రీస్తుతో మన ఐక్యత రానున్న యుగము వచ్చియున్నది అని రుజువు చేస్తుంది. 19-21 పౌలు కొనసాగించిన విధానమును వినండి. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచున్నాడు. దేవునితో సమాధానపడుడని క్రీస్తుపక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమిరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. క్రీస్తు శిలువపై మన స్థానమును తీసుకున్నాడు మరియు మనలను రక్షించుటకుగాను ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మరియు ఆయన ఈ విధముగా చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన నీతి మనకు ఆపాదించబడింది. మన సమాధానమును ఇదే సాధిస్తుంది. మనము క్రీస్తులో క్షమాపణను పొందితిమి కాబట్టి దేవుడు మనలను కేవలము నిర్దోషులుగానే ఎంచడుగాని సంపూర్ణముగా విధేయులైన వారిగా, అనగా స్వయంగా క్రీస్తువలే విధేయులైన వారిగా ఎంచుతాడు. కాబట్టి సజీవులు మరియు మృతులు అను మన పాఠములో ఇప్పటి వరకు మానవాళి యొక్క వర్తమాన స్థితిని గూర్చి బైబిల్ ఏమి బోధిస్తుందో చూస్తాము. ఇప్పుడు మన రెండవ ప్రధానమైన అంశమును చూద్దాము. అది మధ్యస్థితి. మధ్యస్థితి అను పదమును వేదాంతవేత్తలు ప్రజల మరణములు మరియు పునరుద్ధానమునకు మధ్య ఉన్న కాలముగా వర్ణిస్తారు. కాబట్టి విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కూడా మధ్యస్థితి ఉన్నది. అవి ప్రస్తుత స్థితిలో పరలోకము మరియు ప్రస్తుత స్థితిలో నరకమై ఉన్నది. వీటిని కొన్నిసార్లు ప్రస్తుత పరలోకము మరియు ప్రస్తుత నరకము అని పిలుస్తారు. అంతిమ నిత్య నరకము అగ్నిగుండమై ఉంటుంది మరియు అంతిమ నిత్య పరలోకము నూతన భూమి మీద ఉంటుంది. కాబట్టి మధ్యస్థితి పరలోకము మరియు నరకమునకు మధ్యన ఉన్న సమయము కాదు. అవి పునరుద్ధానమునకు ముందు పరలోకము లేక నరకము అయ్యున్నది. కాబట్టి మరణించిన తరువాత ప్రతి ఒక్కరూ మధ్యస్థితిలోనికి ప్రవేశిస్తారు. నీతిమంతులు మరియు అవినీతి పరుల పునరుద్ధానము జరిగినప్పుడు మధ్యస్థితి ప్రతి ఒక్కరి కొరకు ముగించబడుతుంది. మధ్యస్థితి మనము మరణించినప్పుడు ఆరంభమవుతుంది మరియు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ముగుస్తుంది. దీనిని మధ్య అంటారు ఎందుకంటే అది ప్రస్తుత భూమి మీద మన శరీరిక జీవమునకు సంబంధించిన వర్తమాన స్థితి మరియు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో మన శరీర జీవితముల యొక్క భవిష్యస్థితికి మధ్య ఉన్నది. ఇది ఒక అసాధారణమైన స్థితి ఎందుకంటే ఇతర స్థితులకు భిన్నముగా మధ్యస్థితిలో మన ప్రాణములు మన శరీరముల నుండి వేరు చేయబడతాయి. మధ్యస్థితిని గురించిన మన చర్చ 3 భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా మనము భౌతిక మరణమును చూద్దాము. రెండవదిగా పునరుజ్జీవనము పొందని వారి ప్రాణముల గతిని మనము పరిగణిద్దాము. మూడవదిగా పునరుజ్జీవనము పొందిన వారి ప్రాణముల యొక్క గమ్యమును చూద్దాము. భౌతిక మరణమును చర్చిస్తూ ఆరంభిద్దాము. భౌతిక మరణము సర్వలోకములోని సమస్త ప్రజల అనుభవమై ఉన్నది. కాని అది భయంకరముగా అసాధారణమైనదై ఉన్నది. ఎందుకని? మన శరీరములు మరణము కొరకు చేయబడలేదు కాబట్టి అవి నిత్యము ఉండవలసి ఉన్నవి. ఇందుమూలముగానే మరణము చాలా భయానకమైనది మరియు చాలా నిరాశాజనకమైనది. అది మన ఉనికిని తుత్తునియలు చేస్తుంది. మనము స్వాధీనపరుచుకునుటకు చేయబడిన భూలోక సృష్టి నుండి అది మనలను తొలగించి వేస్తుంది. అది మన అనుబంధములను తారుమారు చేసి మనలను మన కుటుంబములు మరియు ప్రియుల యొద్ద నుండి వేరు చేస్తుంది. మరియు విడిచిపెట్టబడిన వారికి అది చాలా బాధాకరముగా ఉంటుంది. భౌతిక మరణమును లేఖనములు విరోధి అని పిలుస్తాయి అను విషయము ఆశ్చర్యము కలిగించదు. కణముల క్రియ ఆగిపోవుట ద్వారా భౌతిక మరణము సంభవిస్తుంది అని అనేక మంది వైజ్ఞానికులు బోధిస్తారు. మన శరీరములోని కణములు పనిచేయుట ఆగిపోయినప్పుడు మనము మరణిస్తాము. మరియు ఈ అభిప్రాయము చాలా వరకు నిజమయ్యున్నది. అయితే భౌతిక మరణం యొక్క వేదాంతశాస్త్ర విషయములు మరీ ఎక్కువ ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఆత్మీయ మరణము వలనే భౌతిక మరణము కూడా ఏదేను తోటలో ఆదాము చేసిన పాపము ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన శాపములో భాగమయ్యున్నది. ఆదికాండం 2:17 ఆదాముతో దేవుడు పలికిన మాటలను మీరు గుర్తు చేసుకోవచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదాము నిషేధించబడిన ఫలమును భుజించినప్పుడు అతడు దేవుని శాపమునకు పాత్రుడయ్యాడు. దేవుడు కృపతో ఆదాము యొక్క భౌతిక మరణమును ఆలస్యము చేశాడు. కాబట్టి ఆదాము వెంటనే మరణించలేదు. అయితే ఆయన శాపమును పూర్తిగా తొలగించలేదు మరియు తుదకు ఆదాము శరీరము మరణించింది. ఆదాము పాపము ఆత్మీయ మరణమును మానవాళి అంతటికీ వ్యాపింపజేసినట్లే అది మనకు భౌతిక మరణమును కూడా కలిగించింది. ఈ సమస్యను గూర్చి రోమాపత్రిక 5వ అధ్యాయములో పౌలు సుదీర్ఘముగా మాట్లాడాడు. రోమాపత్రిక 5వ అధ్యాయము 12 నుండి 17 వచనములలోని ఈ ఉదాహరణలను వినండి. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎలయనగా తీర్పు ఒక అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలెను. మనము మరణించినప్పుడు మన ప్రాణములు మన శరీరముల నుండి వేరు చేయబడతాయి, మరియు మన శరీరములు నాశనము కొరకు విడువబడి మంటికి చేరతాయి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో మనము నేర్చుకునుచున్నట్లు దేవుడు ఆదామును నేలమంటి నుండి చేశాడు. మరియు ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనములో దేవుడు ఆదామును శపించినప్పుడు ఆదాము నేలమంటి నుండి చేయబడ్డాడు, కాబట్టి మంటికి చేరతాడని ఆయన స్పష్టముగా చెప్పాడు. అతడు మంటి నుండి చేయబడ్డాడు కాబట్టి మరలా మంటికి చేర్చబడతాడు. ఇప్పుడు మనము మరణించినప్పుడు మన శరీరములు పరలోకమునకు చేరవు కాబట్టి అవి అంత ప్రాముఖ్యమైనవి కావు అని ఆలోచించున్నట్లు క్రైస్తవులు శోధింపబడతారు. మనము మరణించిన తరువాత కూడా మన శరీరములు మనలో భాగమయ్యుంటాయని లేఖనము తెలియజేస్తుంది. పునరుద్ధానములు దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణలుగా ఉన్నాయి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 20 నుండి 22 వచనాలలో ఏలియా మరణము నుండి లేపిన విధవరాలి కుమారుని చూడండి. లేక యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలలో ప్రభువు మరణము నుండి లేపిన యేసు స్నేహితుడైన లాజరును చూడండి. వారు తిరిగి లేపబడుటకు ముందు వారి శరీరములతో సజీవులుగా ఉన్న ప్రజలతో వ్యవహరించు విధముగానే వ్యవహరించబడింది. వారి శరీరములు తమ ఆత్మల ద్వారా విడనాడబడిన పెంకులు అనుటకు ఎలాంటి సూచన లేదు, మరియు వారి ఆశీర్వాదములను ప్రతి ఒక్కరూ పునరుత్థానములుగా చూశారు. ఎందుకంటే వీరిలోని ప్రాముఖ్యమైన భాగములు అనగా వారి శరీరములు మరలా జీవములోనికి తిరిగి వచ్చాయి. కాబట్టి మనము మరణించినప్పుడు ఏమి జరుగుతుంది? మనము మరణించినప్పుడు మన శరీరములు లేకుండా దేవునితో మనము ఉనికిలో ఉండు మధ్యస్థితిని మీరు నమ్మునట్లయితే మన శరీరములు మనలో ఒక భాగముగా లేవు అని ఆలోచించుట సులభముగా ఉంటుంది. ఎందుకంటే మనము దేవునితో ఒకచోట ఉంటే మనలో భాగము కాని మన శరీరము సమాధిలో ఉన్నది అని దీని అర్థము కాదా? అయితే ఈ విధముగా మనము చేయు ఆలోచనలో ఒక పొరపాటు ఏమిటంటే దేవుడు మనలను సంపూర్ణమైన వ్యక్తిత్వములుగా చేశాడు. కాబట్టి జాన్ కూపర్ చెబుతున్నట్లు ఈ ఎడబాటు పతనము తర్వాత జరిగిన ఒక విషాదకరమైన పరిణామమై ఉన్నది. అయితే వాస్తవము ఏమిటంటే ఇప్పుడు జరుగుతున్న ఎడబాటులో ఒక మంచి భాగము మన నుండి దూరమైనప్పటికీ మరణము తరువాత కూడా ప్రజలు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు. అయితే మనము సశ్శరీరులముగా ఉండుటకు చేయబడితిమి, మరియు మనము సశ్శరీరులముగా చేయబడితిమి కాబట్టి, మరియు క్రీస్తు శరీర పునరుద్ధానమును పొందాడు కాబట్టి ఇప్పుడు ఈ విషాదకరమైన ఎడబాటు జరుగుతున్నప్పటికీ మన శరీరము సమాధిలో ఉన్నప్పటికీ కూడా అది మనలో భాగమయ్యున్నది, మరియు అంత్యదినమున ఆ శరీరము తిరిగి లేస్తుంది. మన శరీరములు మరణించినప్పుడు మనమిక సంపూర్ణలముగా ఉండము. రక్షింపబడిన వారి విషయములో మనము చేయుటకు దేవుడు మనలను సృజించిన కార్యములను అనగా భూమిని నిండించి లోపరుచుకును కార్యమును చేయలేమని అర్థము. అవును, మన ప్రాణముల కొరకు పరలోకము అద్భుతమైనదిగా ఉంటుంది. అయితే భౌతిక మరణము అప్పటికీ ఘోరమైన నష్టమయ్యున్నది, మరియు భవిష్యత్తులో పునరుద్ధానమును గూర్చిన నిరీక్షణ కొరకు ఎదురుచూచున్నట్లు అది మనలను చేయాలి. మరియు రక్షింపబడిన వారి విషయములో ఇది తిరిగి రాని విపత్తయ్యున్నది. ఇది వారి పరిస్థితిని మరింత ఘోరమైనదిగా చేస్తుంది, మరియు భవిష్యత్తులో మరి ఎక్కువ శ్రమ యొక్క ముందురుచిని అది వారికి ఇస్తుంది. భౌతిక మరణము మధ్యస్థితికి ఆరంభముగా ఉన్నది అని ఇప్పటి వరకు మనము వర్ణించాము. కాబట్టి ఇప్పుడు పునరుజ్జీవనము పొందని ప్రాణముల యొక్క అనుభవములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఆత్మీయ మరణమును గుర్చిన మన సంభాషణలో మనము చూసినట్లు మన ప్రాణములు మరణించినప్పుడు అవి అంతమైపోవు, అవి జ్ఞానమును కూడా కలిగియుంటాయి. మరియు భౌతిక మరణము ద్వారా మన శరీరములు మన ప్రాణముల నుండి వేరు చేయబడినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మన శరీరములు మరణించిన తరువాత కూడా మన ప్రాణములు ఉనికిలో ఉంటాయి, ఆలోచిస్తాయి, మరియు భావనలు కలిగి ఉంటాయి. ప్రసంగి గ్రంథము 12:7 మనము ఇలా చదువుతాము. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. పునరుజ్జీవనము పొందని వారికి వారి ప్రాణాలు ఉనికిలో కొనసాగుతాయి అను సత్యము గొప్ప భయమును కలిగించాలి. ఎందుకంటే వారి ఆత్మ దానిని ఇచ్చిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అది ఆయన ఆశీర్వాదములను ఆస్వాదించదు. అది నరకములో వారి యొక్క న్యాయమైన శిక్షను అనుభవించుటకు ఆరంభముగా ఉన్నది. యేసు లూకాసువార్త 12:4-5 బోధించినట్టుగా, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడుకుడి, చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 2 కారణముల వలన ప్రజలు నరకమును గూర్చి నమ్మాలని నా ఆలోచన. యేసుక్రీస్తు నరకమును గూర్చి అనేకసార్లు మాట్లాడాడు అనున్నది మొదటి కారణం. ఉదాహరణకు, శరీరమును చంపువారిని గూర్చి ప్రజలు భయపడకూడదని ఆయన చెప్పాడు. అయితే శరీరములను చంపి ఆత్మను నరకములో పడవేయువానిని గూర్చి మనము భయపడాలి. అంతేగాక సంఘము నరకమును గూర్చి నమ్మి దానిని గూర్చి ప్రకటించాలి. ధైర్యముగానూ ప్రేమతోనూ ప్రకటించాలి. తద్వారా ప్రజలు దేవుని ఎదుట తమ పరిస్థితులను గూర్చి అర్థము చేసుకుని నిత్యశిక్షను తప్పించుకోగలుగుతారు. వేదాంతవేత్తలు మరియు అనువాదకులు నరకమను జన్యు పదమును ఉపయోగించు సందర్భములో లేఖనము అనేక రకముల పదములను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, హెబ్రీ పదమైన షియోల్ లేక ఆంగ్ల పదమైన షియేల్ పాత నిబంధన అంతటా అనేక విధములుగా ఉపయోగించబడింది. మరియు కీర్తనల గ్రంథము 9:17 పునరుజ్జీవనము పొందని వారి ప్రాణములు ఉండు గృహముగా సంబోధించబడింది. పాత నిబంధన అబద్దోన్ అను పదమును లేక ఆంగ్లములో ఊహ్ బాడ్న్ కూడా ఉపయోగిస్తుంది. యోబు గ్రంథం 26:6 మరియు సామెతల గ్రంథం 15:11 వంటి చోట్ల నాశనము అని ఈ పదము యొక్క అర్థమయ్యున్నది. మరియు యెషయా గ్రంథం 14:15-19 బోర్ లేక ఆంగ్లములో పిట్ అను పదము శిక్షను అనుభవించు స్థలమును సూచిస్తుంది. మధ్యస్థితిలో ప్రాణములు ఉండు స్థలమును వర్ణించుటకు క్రొత్త నిబంధన కూడా అనేక పదములను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, గ్రీకు పదమైన హేడ్స్ లేక ఆంగ్లములో హెయిడీజ్ లూకాసువార్త 10:15 సహా అనేక చోట్ల శిక్షను అనుభవించు స్థలము కొరకు ఉపయోగించబడింది. లూకాసువార్త 8:31 మరియు ప్రకటన గ్రంథం 9:1-11 వలె అబ్బుసోస్ లేక అబ్బిస్ అను పదము దయముల కొరకు ఏర్పరచబడిన చెరసాలను సూచిస్తుంది. అయితే రోమాపత్రిక 10:7 యేసు యొక్క నీతిగల ప్రాణముతో మానవ ప్రాణములు ఉండు స్థలమును సూచించుటకు కూడా పౌలు ఈ పదమును ఉపయోగించాడు. అయితే గీన్నా లేక గెహన్నా అను పదము సార్వత్రికముగా శిక్ష, హింస మరియు నాశనము ఉన్న అగ్ని ఉన్న స్థలముగా గుర్తించబడుతుంది. మత్తయిసువార్త 5:22 మరియు మార్కుసువార్త 9:43 వంటి అనేక వాక్యభాగములలో ఇది ప్రస్తావించబడింది. గెహన్నాను చాలాసార్లు శారీరక శ్రమ ఉన్న స్థలముగా వర్ణిస్తారు. మరియు ఇది మధ్యస్థితిగాక అంతిమస్థితికి సంబంధించినదిగా ఉన్నది. అయితే గెహన్నా ఇప్పటికే ఉపయోగములో ఉన్నది అని యాకోబు పత్రిక 3:6 సూచిస్తుంది. మరియు మధ్యస్థితిలో పునరుజ్జీవనమును పొందని ప్రాణములు ఇక్కడే ఉంటాయని ఇది తెలియజేస్తుంది. పునరుజ్జీవనము పొందని ప్రాణములు మధ్యస్థితిలో అనుభవించు స్పష్టమైన చిత్రమును కొంతవరకు మనము లూకాసువార్త 16:19-31 చూస్తాము. ఈ వాక్యభాగములో మరణించిన వెంటనే పాతాళములో శ్రమను అనుభవించిన ధనవంతుని యేసు వర్ణించాడు. లూకాసువార్త 16:23-25 పాతాళమును గూర్చిన వర్ణనను వినండి. అప్పుడు ధనవంతుడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొనియున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రాహామ, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలలో యాతనపడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖముననుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసికొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతనపడుచున్నావు. పాతాళమును గూర్చి యేసు ఇచ్చిన కథనము చారిత్రక కథనమో లేక ఉపమానమో బైబులు స్పష్టము చేయదు. అయితే మధ్యస్థితిని గూర్చి మనము చేయుచున్న పరిశోధనకు ఈ వివరణ అంత అవసరము లేదు. ఎందుకంటే ఈ కథనములోని శ్రమలు నిజమైనవి కాకపోతే ఇది ఇచ్చు హెచ్చరిక అర్ధరహితమవుతుంది. ప్రజలు ఈ ప్రశ్నను అడుగుతారు, మరణించినప్పుడు క్రీస్తును నమ్మని వారి పరిస్థితి ఏమవుతుంది? దీనికి జవాబు క్రొత్త నిబంధనలో అనేక చోట్ల ఇవ్వబడినది. అయితే అత్యంత వివరణాత్మకమైన వర్ణన లుకాసు వార్త 16వ అధ్యాయములో ఇవ్వబడింది. అక్కడ యేసు ఒక ఉపమానమును ఇస్తున్నాడు, మరియు అది మరణము తరువాత విశ్వాసుల మరియు అవిశ్వాసుల జీవితమును గూర్చి వాస్తవిక రూపములో వర్ణించి ఉపమానమై ఉన్నది. అవిశ్వాసి అయిన ధనవంతుడు శ్రమను అనుభవించాడు. ఇది అతడు మరణించిన వెంటనే జరిగింది. అతడు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశాడు కాబట్టి, మరియు క్రీస్తుకు వేరుగా అతని పాపములకు వెల చెల్లించబడలేదు కాబట్టి అతడు శిక్షను అనుభవిస్తున్నాడు. కాబట్టి అతడు శ్రమపడుతున్నట్టు చిత్రీకరించబడ్డాడు. అయితే ఇది క్రీస్తు తిరిగి వచ్చిన తరువాత జరుగు అంతిమ తీర్పుకు ముందు ఉన్న స్థితి అయి ఉన్నది. భౌతిక మరణము మరియు పునరుజ్జీవనము పొందని ప్రాణముల దృష్ట్యా మధ్యస్థితిని ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి ఇప్పుడు మన దృష్టిని పునరుజ్జీవనము పొందిన ప్రాణముల వైపుకు త్రిప్పుదాము. స్పష్టముగా పునరుజ్జీవనము పొందని ప్రాణముల వలెనే పునరుజ్జీవనము పొందిన ప్రాణములు కూడా ఉనికిలో కొనసాగుతాయి. అయితే వారి అనుభవము చాలా భిన్నముగా ఉంటుంది. పునరుజ్జీవనము పొందని ప్రాణములు తమ అంతిమ శిక్షకు ముందు రుచిని అనుభవించుచుండగా, పునరుజ్జీవనమును పొందిన ప్రాణములు తమ అంతిమ ఆశీర్వాదం యొక్క ముందు రుచిని ఆస్వాదిస్తాయి. మధ్యస్థితిలో పునరుజ్జీవనము పొందిన ప్రాణములు కలిగియుండు 3 అనుభవములను మాత్రమే మనము ప్రస్తావిద్దాము, మరియు వారు పరలోకములో ప్రభువు సన్నిధిలో ఉన్నారు అను వాస్తవముతో ఆరంభిద్దాము. అనేక చోట్ల పునరుజ్జీవనము పొందినవారు మరణించినప్పుడు వారి ప్రాణములు వెంటనే పరలోకములో దేవుని సన్నిధిలోనికి కొనిపోబడతాయి అను నమ్మకమును బైబిలు రచయితలు మరియు పాత్రలు వ్యక్తపరిచారు. ఉదాహరణకు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనములో శిలువ మీద పశ్చాత్తాపబడిన దొంగతో యేసు, నేడు నీవు నాతో కూడా పరదయస్సులో ఉందువు అని చెప్పాడు. హతసాక్షుల ప్రాణములు దేవుని పరలోక మందిరములో బలిపీఠమునకు దగ్గరగా ఉంటాయని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము తెలియజేస్తుంది. భౌతిక మరణము తన ప్రాణము యేసుతో కూడా నివసించు సమయముగా ఉన్నది కాబట్టి దాని కొరకు ఎదురుచూచుచున్నానని పౌలు సెలవిచ్చాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 8-23 వచనాలలో పౌలు ఏమి వ్రాశాడో ఒకసారి చూద్దాము. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. మరియు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో అతడు ఇలా వ్రాస్తున్నాడు, ఈ రెంటి మధ్యను ఇరుకున పడియున్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరిమేలు. మరణమందు విశ్వాసులకు ఏమవుతుంది? సరే, యేసు మరణించుటకు ముందు రాత్రి ఇక్కడ ఉన్నాడు. ఆయన చుట్టూ శిష్యుల యొక్క చిన్న గుంపు చేరింది. వారు విలపించుచుండిరి. ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఇవి కొన్ని, మరియు వారికి ఆయన భవిష్యత్తును గూర్చి తెలియజేశాడు. ఆయన చెప్పిన మొదటి విషయం ఏమిటంటే, కాబట్టి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినేడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. కాబట్టి ఒక విశ్వాసి మరణించిన తరువాత యేసు అంటాడుగదా, నేను ఆ విశ్వాసి యొద్దకు వచ్చి ఇలా అంటాను, రమ్ము వెళ్దాము పద, వెళ్ళు సమయం ఆసన్నమయ్యింది, నేను మిమ్మును తండ్రి ఇంటి యొద్దకు వెంటబెట్టుకుని తీసుకుని వెళ్తాను. ఇది అద్భుతమైన విషయము. ఆయన వెంటబెట్టుకుని వెళ్ళువాడు. అయితే ఆయన కేవలము వెంటబెట్టుకుని వెళ్ళువాడు మాత్రమే కాదు, ఆయన స్వయంగా గమ్యమయ్యున్నాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దనుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. కాబట్టి ఆయన నన్ను అక్కడి వరకు వెంటబెట్టుకుని మాత్రమే వెళ్ళడు, ఆయన స్వయంగా గమ్యమయ్యున్నాడు. ఆ మార్గం ఎలాగూ తెలియును అని తోమా అడిగాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయన వెంటబెట్టుకుని వెళ్ళువాడయ్యున్నాడు, ఆయన గమ్యమయ్యున్నాడు, ఆయన మార్గమయ్యున్నాడు. కాబట్టి మరణించిన తరువాత మనకు ఏమి జరుగుతుంది? యేసుమీద పూర్తిగా దృష్టి పెట్టుము. ఆయన మిమ్మును అక్కడికి వెంటబెట్టుకుని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఆయన మార్గమయ్యుంటాడు, ఆయనే గమ్యమయ్యుంటాడు. మరియు అవును, మన కొరకు మరణించుట ద్వారా మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు. శిలువ మీద మరణించుట ద్వారా అక్కడికి వెళ్ళునట్లు ఆయన మనలను పురికొల్పుచున్నాడు. తద్వారా మన పాపమునకు పరిష్కారము కలుగుతుంది. మరియు శిలువ ద్వారా మనము పరలోకమునకు మార్గమును కనుగొనగలము. పునరుజ్జీవనము పొందినవారు మరణించినప్పుడు వారి శరీరములు సమాధిలో విశ్రాంతి తీసుకుంటాయి. కాని వారి ప్రాణములు వెంటనే పరలోకమందున్న ప్రభువు సన్నిధికి కొనిపోబడతాయి. అక్కడ వారు అంతిమ పునరుత్థానము జరుగు వరకు ఉంటారు. ఇక్కడ సమాధిలో అను వ్యక్తీకరణము వారి శరీరములు భౌతిక సమాధులలో పెట్టబడినప్పటికీ లేక పెట్టబడకపోయినప్పటికీ మరణించిన వారినందరినీ సూచిస్తుంది అను స్పష్టతను మనము కలిగి ఉండాలి. అంతేగాక చరిత్రయందంతటా కొందరు క్రైస్తవులు ప్రాణము యొక్క నిద్ర అను అభిప్రాయమును బోధించారు అను విషయమును మనమిక్కడ ప్రస్తావించాలి. మనము మరణించిన వెంటనే దేవుడు మన ప్రాణములను నేరుగా పరలోకమునకు తీసుకువెళ్లడు అని ఈ అభిప్రాయము తెలియజేస్తుంది. బదులుగా మన ప్రాణములు యేసు తిరిగి వచ్చినంత వరకు మన శరీరములతో కలిసి అజ్ఞాతములో ఉంటాయి. ఈ అభిప్రాయమునకు మద్దతు పలుకువారు మృతులను నిద్రించిన వారిగా సంబోధించు దానియేలు గ్రంథం 12:2 మరియు 1 కొరింథీ పత్రిక 15:51 వంటి వాక్య భాగములను ఎత్తిచూపుతారు. అయితే ఈ అభిప్రాయము లేఖనముతో పొంతన లేకుండా ఉన్నది. మనము ఇంతకుముందు చూసినట్లు వారు మరణించిన వెంటనే పరలోకములో ఒకరికొకరు కలిసి ఉంటారని యేసు పౌలు మరియు ఇతరులు నమ్మారు. హతసాక్షులు ఇప్పటికే అక్కడ ఉన్నారు అని మరియు సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నారని బైబిల్ బోధిస్తుంది. మృతులు నిద్రించుచున్నారు అని బైబిల్ మాట్లాడునప్పుడు దీనిని సభ్యోక్తి అనగా మరణమును గూర్చి మృదువుగా రూపాత్మకముగా మాట్లాడు విధానముగా సులువుగా అర్థము చేసుకోవచ్చు. యోహాను సువార్త 11:11-14 లాజరు నిద్రించెను అని చెప్పినప్పుడు లాజరు మరణమును గూర్చి యేసు స్వయంగా ఈ విధముగా మాట్లాడాడు. మృతులు వెళ్లిపోయారు, కాలం చెల్లించారు, లేక ప్రభువు యొద్ద ఉండుటకు వెళ్లారు అని చెప్పునప్పుడు ఆధునిక క్రైస్తవులు ఇదే విధమైన సభ్యోక్తులను ఉపయోగిస్తారు. పునరుజ్జీవనము పొందిన ప్రాణములు మధ్యస్థితిలో కలిగియుండు 2వ అనుభవము ఏమనగా పరలోకములో ఇతర పునరుజ్జీవము పొందిన ప్రాణములతో సహవాసము కలిగియుండుట. పరలోకమందున్న హతసాక్షులు ఒకరినొకరు ఎరిగియుంటారు మరియు ఒకరితో ఒకరు సహవాసము చేస్తారు అని ప్రకటన గ్రంథము 6:9-10 సూచిస్తున్నాయి. అంతిమ తీర్పును త్వరపెట్టమని దేవుని అడుగునప్పుడు వారు ఏకకంఠముతో కలిసి మాట్లాడతారు. మరియు సువార్తలలో పేతురు, యాకోబు మరియు యోహానుల ఎదుట యేసు రూపాంతరము పొందినప్పుడు ఆయన మోషే, ఏలియాలతో ప్రత్యక్షమైనప్పుడు మరియు వారు ఒకరితో ఒకరు సంభాషించారు. దీనిని గూర్చి మనము మత్తయి సువార్త 17:3, మార్కు సువార్త 9:4 మరియు ముఖ్యముగా లూకా సువార్త 9:30-31 చదువుతాము. అబ్రహాము మరియు ధనవంతుని గూర్చి యేసు ఇచ్చిన కథనములో లాజరు అను పేరుగల పేదవాణి యొక్క ప్రాణమును అబ్రహాము ఓదార్చాడు. అంతేగాక లూకా సువార్త 16:26 పునరుజ్జీవనము పొందిన వారి ప్రాణములు మరియు పునరుజ్జీవనము పొందని వారి ప్రాణముల మధ్య మహా అగాధముంచబడినది అని అబ్రహాము సెలవిచ్చాడు. అనగా అబ్రహాము మరియు లాజరు ఉన్న వైపున వారు మాత్రమే లేరుగాని వారు ఇతర పునరుజ్జీవనము పొందిన ప్రాణములతో సహవాసములో ఉన్నారు అని ఇది సూచిస్తుంది. మరియు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్క పరలోక సహవాసమును గూర్చి హెబ్రీపత్రిక 12:22-23 మాట్లాడుతున్నాయి. హెబ్రీపత్రిక 11:40 సందర్భములో భౌతిక మరణము పొందిన ప్రతి పునరుజ్జీవనము పొందిన వ్యక్తి ఈ సహవాసములో భాగమై ఉంటాడు. మధ్యస్థితిలో పునరుజ్జీవనము పొందిన ఆత్మలు అనుభవించు 3వ అనుభవము సంపూర్ణ పరిశుద్ధత. ఈ సందర్భములో మానవ పరిశుద్ధతను గూర్చి మనము మాట్లాడినప్పుడు నైతిక శుద్ధత మరియు దేవుని సన్నిధిలో ఆమోదించబడుట రెండూ మన మనస్సులో ఉంటాయి. భౌతిక మరణము ద్వారా మన ప్రాణములు మన శరీరముల నుండి వేరు చేయబడినప్పుడు పాపము మన మీద దాని పట్టును కోల్పోతుంది మరియు ఆ సమయము మొదలుకొని ప్రతి విధమైన పాపమును ఆశతో నిరోధిస్తాము. మానవాళి పాపములో పడినప్పుడు మనము పొస్సే నాన్ పెక్కరే స్థితి లేక పాపమును తప్పించుకుని సామర్థ్యము నుండి నాన్ పొస్సే నాన్ పెక్కరే స్థితి లేక పాపమును తప్పించుకునుటలో అసమర్థతలోనికి నడిపించబడ్డాము అను అగస్టిన్ బోధ మీకు జ్ఞాపకముండి ఉంటుంది. అగస్టిన్ ఆలోచన ప్రకారం పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరిచినప్పుడు ఆయన మనలను తిరిగి పొస్సే నాన్ పెక్కరే స్థితికి చేర్చి మన నైతిక సామర్థ్యమును పునరుద్ధరిస్తాడు అని కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అంతిమ స్థితిలో మనము నాన్ పొస్సే పెక్కరే స్థితికి, అనగా పాపము చేయుటకు అసమర్థతా స్థితిలోనికి చేరుకుంటాము అని కూడా అగస్టిన్ బోధించాడు. అయితే మధ్యస్థితి పరిస్థితి ఏమిటి? పాపము చేయు సామర్థ్యమును మనం ఎప్పుడు కోల్పోతాము? మనము మధ్యస్థితిలోనికి ప్రవేశించిన వెంటనే పాపము చేయు సామర్థ్యమును మనము కోల్పోతాము అని లేఖనము సూచిస్తుంది. హెబ్రీ పత్రిక 12:23 దీనిని గురించి ఈ విధముగా మాట్లాడుతుంది. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు. మధ్యస్థితిలో పునరుజ్జీవనము పొందిన ప్రాణములు పూర్ణస్థితిని పొందుతాయి. ఎందుకంటే వారు ఇక పాపపు భ్రష్టతను కలిగియుండరు మరియు వారు వెంటనే దేవుని సన్నిధిలోనికి చేర్చబడతారు. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం 37వ జవాబు తెలియజేయుచున్నట్లు, విశ్వాసుల జీవాత్మలు వాటి మరణములో పరిశుద్ధతతో పరిపూర్ణము చేయబడును మరియు వెంటనే మహిమలోనికి ప్రవేశించును. ఈ అభిప్రాయమును సమర్థించుటకు ఈ కేటకిజం 2 కొరింథీ పత్రిక 5:1-8, ఫిలిప్పీ పత్రిక 1:23 మరియు లూకాసు వార్త 23:43 ఎత్తిచూపుతుంది. పునరుజ్జీవనము పొందిన వారు మరణించిన వెంటనే వారు పరలోకమునకు కొనిపోబడతారు అని ఈ వాక్యభాగములలో ప్రతి ఒక్కటి సూచిస్తుంది. అయితే భౌతిక మరణము మనలను పాపము యొక్క భ్రష్టత్వము మరియు ప్రభావము నుండి స్వతంత్రులనుగా చేయునదిగా ఎందుకు ఉంది? 1616-1683 మధ్యకాలంలో నివసించిన ఆంగ్ల వేదాంతవేత్త అయిన జాన్ ఓవెన్ ఈ ప్రశ్నకు జవాబునిచ్చాడు. పాపము మన హృదయములలో నివసిస్తూ మన ప్రాణములతో పోరాడుటకుగాను మన శరీరములను ఉపయోగించుకుంటుంది అని అతడు వాదించాడు. నేచర్ పవర్ డిసీట్ అండ్ ప్రివిలెన్స్ ఆఫ్ ఇండివెల్లింగ్ సిన్ ఇన్ బిలీవర్స్ అను రచనలోని 6వ అధ్యాయంలో ఓవెన్ వ్రాసినట్లు, పాపపు వాంచలు ఆత్మకు విరోధముగా తద్వారా కృపానియమమునకు విరోధముగా పోరాడతాయి అని పేతురు చూపుచున్నాడు. అవి మన అంగములు లేక మన మర్త్యమైన శరీరములలోని భ్రష్టత్వమును ఉపయోగించి పోరాడతాయని యాకోబు అంటాడు. ఇక్కడ ఓవెన్ 1 పేతురు పత్రిక 2:11 మరియు యాకోబు పత్రిక 4:1 సూచిస్తూ మనలను పాపములోనికి నెట్టుటకు మన భౌతిక శరీరములను పాపము ఆయుధములుగా ఉపయోగించుకుంటుంది అని నిర్ధారించాడు. రోమాపత్రిక 6:12 ఇలా వ్రాస్తూ అపోస్తులుడైన పౌలు కూడా ఇదే విధముగా వాదించాడు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. రోమాపత్రిక 7:22-23 అతడు ఇలా సెలవిచ్చాడు, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నానుగాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరుచుకొనుచున్నది. పునరుజ్జీవనము పొందిన వారు మరణించినప్పుడు అంతరంగమున నివసించు పాపము మనలను పాపములోనికి నెట్టుటకు మన శరీరములను ఉపయోగించుకోలేదు. ఆఫ్ ది మోర్టిఫికేషన్ ఆఫ్ సిన్ ఇన్ బిలీవర్స్ 2వ అధ్యాయంలో ఓవెన్ వ్రాసినట్లు, ఈ లోకములో మనము జీవించినంతకాలము మనలో నివసించు పాపము ఉనికిలోనే ఉంటుంది. మనము మృత శరీరమును కలిగి ఉన్నాము మరియు మన శరీరముల యొక్క మరణము ద్వారానే మనము దాని నుండి విమోచన పొందుతాము. భూమి మీద నిత్యము నివసించుటకు దేవుడు మనలను సృజించాడు, అనగా క్రీస్తును నమ్మువారికి మరణము ఒక తాత్కాలిక నష్టము మాత్రమే. అవును, అది చాలా విషాదకరమైనది మరియు మనకు బహుదుఖమును కలిగిస్తుంది. అయితే నిరీక్షణ లేని వారి వలె మనము దుఃఖించము. క్లుప్తముగా, మధ్యస్థితి మనలను ప్రస్తుత శ్రమ మరియు పాపము నుండి విడిపిస్తుంది మరియు పునరుద్ధానము వరకు పరలోకమందు క్రీస్తుతో నివసించుటకు మనకు అనుమతి ఇస్తుంది అనున్నది మన నిరీక్షణ అయ్యున్నది. కాబట్టి దేవుడు మన శ్రమను ముగించి పరలోకమందు వర్ణింపసక్యము కాని ఆశీర్వాదములను కురిపిస్తాడు అని నమ్మి భయము లేకుండా మనము మరణమును ఎదుర్కొనవచ్చు. సజీవులు మరియు మృతులు అను మన పాఠములో ఇప్పటి వరకు మానవాళి యొక్క వర్తమాన స్థితిని మరియు మన మరణముతో ఆరంభమయ్యే మధ్యస్థితిని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మన మూడవ ప్రధానమైన స్థితిని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అంత్యకాలం యొక్క నెరవేర్పు జరిగినప్పుడు మానవాళి యొక్క అంతిమ స్థితి. మునుపటి పాఠములో మనము అంత్యకాలము లేక చివరి దినములను మూడు దశలుగా విభాగించాము. ఆరంభకాలము మొదటి శతాబ్దములో అపోస్తలులు మరియు ప్రవక్తలు చేసిన ప్రాథమిక కార్యములతో పాటుగా యేసు జీవితము మరియు భూలోక పరిచర్య కాలము అయ్యున్నది. ఆరంభకాలములో దేవుని నమ్మదగిన ప్రజల కొరకు ఆయన ఆశీర్వాదములను కొనితెచ్చు రాబోవో యుగము పాపము శ్రమ మరియు మరణముతో నిండిన ఈ యుగముతో కలిసింది. రెండవ దశ ఆరంభ దశ తరువాత వెంటనే ప్రారంభమైన కొనసాగింపు అయ్యున్నది. మనము ఇప్పుడు ఈ కాలములో జీవిస్తున్నాము. కాబట్టి ఇది వ్యక్తిగత యుగాంత శాస్త్రములో వర్తమాన స్థితి మరియు మధ్యస్థితి కాలములను కలిగి ఉన్నది. ఈ దశలో ఈ యుగము మరియు రాబోవు యుగముతో కలిసి జీవించుట వలన కలుగు ఉద్రిక్తతను మనము అనుభవిస్తాము. మరియు మూడవ దశ నెరవేర్పు. ఇది ఈ యుగమును పూర్తిగా ముగించి దానిని రాబోవు యుగముతో భర్తీ చేస్తుంది. వ్యక్తిగత యుగాంత శాస్త్రము విషయములో నెరవేర్పు మానవులందరూ ఏకకాలములో అంతిమస్థితికి చేరుకుని దశ అయ్యున్నది. అంతిమస్థితిని గూర్చిన మన సంభాషణను మూడు భాగములుగా విభాగించుదాము. మొదటిగా మృతుల భౌతిక పునరుద్ధానమును మనము చూద్దాము. రెండవదిగా పునరుజ్జీవనము పొందని వారి గతిని మనము చూద్దాము. మరియు మూడవదిగా పునరుజ్జీవనము పొందిన వారి గమ్యమును మనము చూద్దాము. మృతుల భౌతిక పునరుద్ధానమును ముందుగా చూద్దాము. దేవుడు మానవాళిని సృజించినప్పుడు ఆయన మనకు శరీరములను మరియు ప్రాణములను ఇచ్చాడు. మధ్యస్థితిలో మన శరీరములు మన ప్రాణముల నుండి తాత్కాలికముగా విడిపోయాయి. అయితే అంతిమస్థితి ఆరంభమైనప్పుడు ఇప్పటి మరణించిన ప్రతివారి శరీరములు తిరిగి లేస్తాయి. తద్వారా మనము పూర్ణమైన వ్యక్తులుగా దేవుని అంతిమ తీర్పును ఎదుర్కోవచ్చు. దీనిని సాధారణ పునరుద్ధానము అని పిలుస్తారు. ఎందుకంటే దీనిలో పునరుజ్జీవనము పొందినవారు లేక పునరుజ్జీవనము పొందని వారు అందరూ కూడా తిరిగి లేస్తారు. సాధారణ పునరుద్ధానమును గుర్చి పాత మరియు క్రొత్త నిబంధన రెంటిలో స్పష్టముగా బోధించబడింది. మరియు ఇది ప్రతి క్రైస్తవుడు ఒప్పుకొనవలసిన ఒక మౌలిక సిద్ధాంతమయ్యున్నదని హెబ్రీ పత్రిక 6:1-2 తెలియజేస్తాయి. మృతుల యొక్క సాధారణ పునరుద్ధానము ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఎందుకంటే అపోస్తలుల కార్యములు 17:17 పౌలు సెలవిచ్చుచున్నట్లు లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఒక దినమును నిర్ధారించాడు. మరియు క్రీస్తును మృతులలో నుండి లేపుట ద్వారా ఆయన మనకు ఒక రుజువుని ఇచ్చాడు. ఆ తీర్పు సంపూర్ణమైన ప్రజలకు ఇవ్వబడుతుంది. మరియు సాధారణ పునరుద్ధానము మనము సంపూర్ణ ప్రజలము అను సత్యమును ఉద్ఘాటించుట కొరకైయున్నది. మరియు దేవుని ఎదుట మనము సంపూర్ణ ప్రజలముగా నిలవబడతాము. మనము జీవించిన పాపము చేసిన నమ్మిన శరీరములలో మనకు తీర్పు తీర్చబడుతుంది అను సత్యము మాత్రమే ఇది ఉద్ఘాటించదుగాని మనము సంపూర్ణ ప్రజలముగా నిత్యత్వమును గడుపుతాము అని కూడా ఉద్ఘాటిస్తుంది. మనము యుగాంత శాస్త్రము వీక్షించు దృష్టిలో మాత్రమే ఇది ప్రాముఖ్యమైనది కాదుగాని మనము ఒకరినొకరము చూచు విధానములో మరియు ప్రతి మానవుని యొక్క అంతరంగ మర్యాద మరియు విలువ దృష్టిలో కూడా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. ఎందుకంటే మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి. ఒకసారి మరణించి మట్టిలో కలసిన భౌతిక శరీరములు మట్టిలో నుండి మరలా తిరిగి లేస్తాయని పాత నిబంధనలో ప్రవక్తలు బోధించారు. మరియు దైవిక తీర్పును పొందుకొనుటకు వారు మరలా లేస్తారు. దానియేలు గ్రంథము 12:2 ఇలా వ్రాయబడి ఉన్నది. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్యజీవము అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. మరియు యెషయా గ్రంథము 26:19-20 ఇలా ప్రవచిస్తాయి. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడియున్న వారలారా మేల్కొని ఉత్సహించుడి, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. 49:7-15, 73:24-28 మరియు యోబు గ్రంథము 19:25-27 వంటి పాత నిబంధన వాక్యభాగములు కూడా తీర్పు పునరుద్ధానమును సూచిస్తాయి. క్రొత్త నిబంధనలో యేసు సాధారణ పునరుద్ధానమును గూర్చి పలుమార్లు ప్రస్తావించాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 22:31-32 మరియు లూకా సువార్త 20:35-38 ఆయన దేవుని అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవుడు అని పిలుస్తూ, ఆయన సజీవులకే దేవుడుగాని మృతులకు దేవుడు కాడు అని సెలవిచ్చాడు. యోహాను సువార్త 5:28-29 యేసు ఏమని సెలవిస్తున్నాడో వినండి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలోనున్నవారందరూ మనుష్యకుమారుని శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకి వచ్చెదరు. పాత నిబంధన వలనే దేవుని తీర్పును ఎదుర్కొనుటకుగాను మృతులందరూ సాధారణ పునరుద్ధానములో తిరిగి లేస్తారని యేసు సెలవిచ్చాడు. యోహాను సువార్త 11:24 మార్త మరియు అపోస్తలుల కార్యములు 4:2 అపోస్తలులతో సహా ఇతర నమ్మకమైన క్రొత్త నిబంధన పాత్రలు కూడా ఇదే విషయమును నమ్మారు. అపోస్తలుల కార్యములు 17:32, 23:6 మరియు 24:21 మరియు తన సొంత రచనయైన మొదటి కొరింది పత్రిక 15:12-42 సాధారణ పునరుద్ధానమును గూర్చి అపోస్తలుడైన పౌలు కూడా వాదించాడు. దేవుని తీర్పు సింహాసనము ఎదుట సాధారణ పునరుద్ధానము జరుగుతుంది అని, లేక కనీసము తిరిగి లేచిన తరువాత మానవులందరూ అక్కడికే తోడ్కొని రాబడతారని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ప్రకటన గ్రంథము 20:11-13 వ్రాయబడిన యోహాను యొక్క దర్శనమును వినండి. మరియు ధవలమైన మహాసింహాసనమును, దానియందు ఆసీనుడయ్యున్న యొకనిని చూచితిని. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాల లోకమును, వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. తీర్పు దినము వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవారికి ఏమి జరుగుతుంది అను విషయమును సాధారణ పునరుద్ధానములో చివరిగా మనము చర్చించాలి. పునరుద్ధానమును పొందినవారి వలేనే సజీవులుగా ఉన్నవారికి కూడా తీర్పు తీర్చబడుతుంది. పునరుజ్జీవనము పొందని వారిని ప్రస్తావిస్తూ మొదటి కొరింది పత్రిక 15:51-52 ఈ సత్యమును ప్రస్తావిస్తాయి. అయితే ఇది అన్ని చోట్ల ఉన్న ప్రజలందరికీ ఒకే విధముగా అనువర్తించబడుతుంది. 2 కొరింథీ పత్రిక 5:9-10 పౌలు వ్రాసినట్లు, కావున దేహమందునను దేహమును విడిచినను ప్రభువు నకిష్టులమై ఉండవలెనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైననూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. నెరవేర్పు సమయమందు మృతులు తిరిగి లేస్తారు మరియు దేవుని తీర్పు సింహాసనము ఎదుట సజీవులుగా ఉన్నవారితో కలుసుకుంటారు. మరియు మన క్రియలను బట్టి ఆయన మనకందరికీ తీర్పు తీర్చుతాడు. ఆయనకు అపనమ్మకస్తులుగా ఉన్నవారు తాము చేసిన పాపములను బట్టి ఖండించబడి నిత్య శిక్షను పొందుకుంటారు. అయితే నమ్మకముగా ఉన్నవారు అనగా పరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవపరచబడి క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడినవారు నిత్య ప్రతిఫలమును అనుభవిస్తారు. మృతుల భౌతిక పునరుత్థానముతో అంతిమ స్థాయి ఆరంభమవుతుంది అని ఇప్పటి వరకు మనము చూశాము. కాబట్టి ఇప్పుడు పునరుజ్జీవము పొందని వారి గతిని గూర్చి చూద్దాము. మనము ఇంతకుముందు చూసినట్లు పతనమైన మానవులందరూ ఆదాము పాపమును బట్టి శిక్షకు పాత్రులయ్యున్నారు. అంతేగాక మనమంతా మన సొంత పాపములకు అపరాధులముగా కూడా ఉన్నాము. ఫలితముగా మనందరినీ శిక్షించుటకు దేవుడు అర్హుడయ్యున్నాడు. అయితే ఆయన గొప్ప కనికరము వలన ఆయన కొందరిని రక్షిస్తాడు. విచారకరముగా కానీ న్యాయముగా రక్షింపబడని వారు తమ పాపములకు తగిన శిక్షను అనుభవిస్తారు. మత్తయి సువార్త 16:27 యేసు స్వయంగా చెప్పినట్టుగా, మనుష్యకుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ ఫలమిచ్చును అని అనువదించబడిన గ్రీకు పదము అపోడిడోమి. కొన్ని అనువాదములు ఈ పదమును తిరిగి చెల్లించును అని అనువదిస్తాయి. అయితే ఇక్కడ ప్రతిఫలము అను పదము ప్రతి మనుష్యుని క్రియల చొప్పున కలుగు శిక్షలు మరియు ఆశీర్వాదములు రెంటినీ సూచిస్తుంది అని యేసు స్పష్టముగా తెలిపాడు. మార్కుసువార్త 9:43-47, యోహానుసువార్త 5:29, 2 కొరింథీ పత్రిక 5:10 మరియు 2 పేతురు పత్రిక 2:4-9 సహా అనేక ఇతర లేఖన భాగములు ఇదే ఆలోచనను స్పష్టముగా తెలియజేస్తాయి. ఇంతకుముందు నరకము కొరకు లేఖనములు ఉపయోగించు అనేక పదములను మనము ప్రస్తావించాము. నరకమును గూర్చి క్రొత్త నిబంధన వర్ణన 2 విభాగములలో 1 విభాగమునకు చెందినదిగా ఉన్నది, మరియు నరకమును చీకటి ఉండు స్థలముగా లేక అగ్ని ఉండు స్థలముగా సంబోధిస్తుంది. చీకటిని సూచించున్నప్పుడు లేఖనము నరకమును టోస్ కోటోస్ టో ఎక్సోటెరోన్ అని పిలుస్తుంది, అనగా బయట చీకటి లేక చీకటి అని అర్థము. మత్తయిసువార్త 8:12, 22:13 మరియు 25:30 వంటి చోట్ల మనము దీనిని చూస్తాము. ఇది హోజోఫోస్ టూస్ కోటోస్ అని కూడా సంబోధించబడుతుంది, అనగా యూదా 13వ వచనం ప్రకారం కటిక చీకటి అని అర్థము. ఈ చీకటి ప్రాముఖ్యమైనది, ఎందుకంటే దేవుడు తన మహిమకరమైన కృపగల సన్నిధిని నరకములో వ్యక్తపరచడు అని ఇది సూచిస్తుంది. నూతన యెరూషలేములో దేవుని మహిమ వెలుగు పట్టణమంతటినీ నింపుతుంది అని ప్రకటన గ్రంథం 21:23-24 బోధిస్తాయి. అయితే నరకములో ఉన్న దుష్టులు ఈ వెలుగు నుండి త్రోసివేయబడతారు. వారు దేవుని దయ, అనుగ్రహము మరియు కనికరము యొక్క మహిమల నుండి నిత్యత్వము వరకు వేరుచేయబడతారు. 2 తెస్సలోనిక పత్రిక 1:9 పౌలు వ్రాసినట్లు, అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమ నుండియు పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. దేవుడు నరకములో లేడు అని దీని అర్థము కాదు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపి అయ్యున్నాడు, అనగా ఆయన అన్నివేళలా అన్నిచోట్లా ఉన్నాడు. అయితే నరకములో ఆయన ఒక చెరసాల నాయకునిగాను శిక్షించువానిగాను ఉన్నాడుగాని కృపగల మహిమామయుడైన రక్షకునిగా లేడు. అపోస్తలుడైన పౌలు 2 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయములో నరకములో ఉండుటను ప్రభువు సన్నిధి నుండి దూరముగా ఉండుటతో పోల్చుతాడు కాబట్టి దేవుడు నరకములో లేడని చాలామంది చెప్పుట మీరు వింటారు. అయినను దేవుడు అన్ని స్థలములయందు ఉన్నాడు కాబట్టి నరకములో కూడా ఉన్నాడు. ఆయన అక్కడ తన ఉగ్రతను చూపుతాడు. వారు నరకమునకు వెళితే, ఓహ్, అక్కడ ఎంత బాగుంటుందో, అది కేవలం బజారులో ఉన్న ఒక బారు వలె ఉంటుంది, మరియు వారు అక్కడ నచ్చింది చేయవచ్చు అని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి అది దేవుని యొక్క క్రియాశీల ఉగ్రత అయ్యున్నది. ఆయన అక్కడ కృపతోనూ అనుగ్రహముతోనూ ఉండడు. గొప్ప అహరోను ఆశీర్వాదమును గూర్చి ఆలోచన చెయ్యండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. నరకములో ఇది ఏమీ ఉండదు. అక్కడ దేవుడు తన ముఖమును త్రిప్పుకుంటాడు. దేవుని శాపము, దేవుని నుండి వారు పొందిన ఎడబాటు మరియు దేవుని ఉగ్రతను గూర్చి వారు అవగాహన కలిగి ఉంటారు. శిలువ మీద మన ప్రభువైన యేస్సును గూర్చి ఆలోచించండి. దీనిని గూర్చి మనము చూడగలిగిన మంచి సందర్భం ఇది. నన్నేల చేయి విడిచితివి, శిలువ మీద దేవుడు తన ఉగ్రతను తన కుమారుని మీద చూపాడు. కాబట్టి నరకములో దేవుడు ఉండడు అని ప్రజలు చెప్పున్నప్పుడు ఈ గుణనిర్దేశములు అవసరమయ్యున్నవి. దేవుని అనుగ్రహము, దేవుని మంచితనము, దేవుని ప్రేమ ఇవన్నీ అక్కడ అసలు ఉండవు. పౌలు దీనిని గురించే మాట్లాడుతున్నాడు. అయితే దేవుని ఉగ్రత, దేవుని భీకర రూపము, వారు తృణీకరించిన దేవుని సౌందర్యము మరియు పరిశుద్ధతను గూర్చిన అవగాహన మరియు వాటి వద్దకు వారికి ప్రవేశము లేకపోవుట, ఇవన్నీ నరకములో ఉంటాయి. అది నిత్యము వరకు దేవుని యొక్క శాపము మరియు ఉగ్రత అయ్యున్నది. నరకమును చీకటిగల స్థలమని వర్ణించుటతో పాటుగా నరకము అగ్ని ఉండు స్థలమని కూడా లేఖనము చెబుతుంది. యూదాపత్రిక 7వ వచనములో నిత్యాగ్ని, ప్రకటన గ్రంథం 20:14-15 అగ్నిగుండము మరియు మత్తయిసువార్త 13:50 అగ్నిగుండము అని అది పిలువబడింది. మరియు మనము ఇంతకుముందు చూసినట్లు అది గిన్న లేక గెహన్న, అనగా అగ్నితో కూడిన శిక్ష, హింస మరియు నాశనము ఉన్న స్థలము అని కూడా సంబోధించబడింది. గెహన్న అను పేరు మతభ్రష్టులైన ఇజ్రాయేలీయులు అబద్ధ దేవతలకు బలిగా తమ పిల్లలను కాల్చిన హిన్నోము లోయను సూచిస్తుంది. అహాజురాజు తన పిల్లలను అక్కడ బలి ఇచ్చాడు అని 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 3వ వచనము నివేదిస్తుంది. మనశ్శే రాజు కూడా ఇలానే చేశాడు అని రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33:6 నివేదిస్తుంది. స్పష్టముగా ఈ భూలోకపు లోయ నిజమైన నరకమునకు రూపకముగా ఉన్నది. అయినను దుష్టులు అక్కడ అనుభవించు శ్రమలను గూర్చి అది తెలియజేస్తుంది. అయితే నరకమును గూర్చి మనము చెప్పగల అత్యంత భయంకరమైన విషయము ఏమనగా దానికి అంతము లేదు. 2 థెస్సలొనిక పత్రిక 1:9 పౌలు వ్రాస్తున్నట్లు, దుష్టులు నిత్యనాశనమును దండన పొందుదురు. మత్తయిసువార్త 25:41 నరకమును నిత్యాగ్ని అని సంబోధిస్తూ, మత్తయిసువార్త 25:46 నిత్య శిక్షను గూర్చి మాట్లాడుతూ యేసు ఇదే విషయమును తెలియజేశాడు. అదేవిధముగా హెబ్రీపత్రిక 6:2 నరకమును నిత్య తీర్పు అని పిలుస్తుంది. అగ్నిగుండములో నిత్యశిక్షను గూర్చిన ఆలోచన ప్రతి ఒక్కరినీ భయపెట్టాలి. క్రీస్తులో కరుణను అనుగ్రహించమని వేడుకొనుటకు దేవుని యొద్దకు పరిగిడునట్లు ఇది మనలను పురికొల్పాలి. రక్షింపబడని మన కుటుంబము మరియు స్నేహితులు అట్టి ఘోర శిక్షను అనుభవిస్తూ నిత్యత్వమును గడుపుతారు అని మనము ఆలోచన చేసినప్పుడు, ప్రేమించు దేవుడు అట్టి ఘోరమైన శిక్షను తాను సృజించిన ప్రజలకు ఎలా ఇవ్వగలడు అని మనము ఆశ్చర్యపోతాము. వారు చేసిన పాపములకు నిజముగా అంత ఘోరమైన శిక్ష అవసరమా? కాపరిగా మనము జవాబు ఇవ్వవలసిన అత్యంత కఠినమైన ప్రశ్నలలో ఒకటి ఏమనగా, ప్రేమించు దేవుడు ఎవరినైనా ఆయన శత్రువులను కూడా నిత్యశిక్షను పొందుటకు నరకమునకు ఎలా పంపగలడు? మరియు దేవుని పరిశుద్ధతను అర్థము చేసుకునటలోనే దీనికి జవాబు దాగియున్నది. దేవుడు ఎంత పరిశుద్ధుడో చాలామంది అర్థము చేసుకోలేరు అని, అలాగే మనము ఎంత పాపాత్ములమో కూడా అర్థము చేసుకోలేరని నా ఆలోచన. దేవుని పరిశుద్ధతను గూర్చి మనకు చాలా పరిమితమైన అవగాహన ఉంది. కాబట్టి అపరిమితముగా పరిశుద్ధుడైన దేవునికి విరోధముగా మనము పాపము చేసినప్పుడు లేక ఆయన హృదయమును గాయపరిచినప్పుడు మనము అపరిమితమైన శిక్షకు పాత్రులమవుతాము అని మనము అర్థము చేసుకోలేము. దీనిని గూర్చి ఒకసారి సరిగా ఆలోచన చేస్తే చాలా వరకు అవగాహన వస్తుంది. కాని దేవుడు అంత అమోఘముగా పరిశుద్ధుడై ఉన్నాడు మరియు మనము అదేవిధముగా పాపులమై ఉన్నాము. కాబట్టి ఆయన పరిశుద్ధత కారణముగా మానవాళి మీద ఆయన ఉగ్రతను పోయుట సమంజసమే అని నా ఆలోచన. ఆయన పరిశుద్ధత మరియు మన పాపమునకు మధ్య ఖాళీ అంత పెద్దది కాకపోతే, దూరము అంత విశాలముగా లేకపోతే దేవుడు కేవలం, హేయ్, నీ పాపములను నేను క్షమిస్తున్నాను, ఇప్పుడు నీ పని నీవు చేసుకో అని చెప్పియుండేవాడు మరియు ఎవరూ నరకమునకు వెళ్లేవారు కాదు. అయితే యేసు శిలువ ఉన్నది. శిలువలో ఆయన తన ఉగ్రతను యేసుమీద దారపోశాడు. ఒకవేళ నరకము లేనట్లయితే, దేవుని పరిశుద్ధత మరియు మన అవినీతికి మధ్య అంత దూరము లేకపోతే ఇది చాలా కఠినమైన శిక్ష అవుతుందిగదా. కాబట్టి సువార్త ఏమనగా, శిలువ మీద యేసు అర్పించిన బలి ద్వారా ఎవరైనా దేవుని ఉగ్రతను తప్పించుకోవచ్చు. కాబట్టి ప్రేమించు దేవుడు ప్రజలను నరకమునకు ఎందుకు పంపుతాడు అనున్నది ప్రశ్న కాదుగాని, ప్రేమించు దేవుడు మనలో ఎవరినైనా పరలోకములోనికి ఎందుకు అనుమతిస్తాడు అనున్నది సరి అయిన ప్రశ్న. మరియు ఆయన యేసు ద్వారా దీనిని చేశాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో మరియు మనము ఎంత పాపులమో అర్థము చేసుకున్నప్పుడే మనము ఈ విషయమును పూర్తిగా అర్థము చేసుకోగలుగుతాము. ఇది ఎంత కఠినముగా అనిపించినప్పటికీ దుష్టులు నరకములో శిక్షకు అర్హులై ఉన్నారు. వారిని మనము ప్రేమిస్తాము కాబట్టి మనము విలపించినప్పటికీ దానిని మనం అన్యాయముగా లేక అనర్హమైన తీర్పుగా పరిగణించకూడదు. భౌతిక పునరుద్ధానము మరియు పునరుజ్జీవము పొందని వారి శిక్ష దృష్ట్యా అంతిమ స్థితిని చూశాము కాబట్టి ఇప్పుడు పునరుజ్జీవనము పొందినవారు పొందు అంతిమ ఆశీర్వాదముల మీద దృష్టి పెడదాము. పునరుజ్జీవనము పొందిన వారి అంతిమ స్థితి అద్భుతముగా ఉంటుంది. మరణము మనలను బంధకములలో ఉంచలేదు. మన శరీరములు మరణము నుండి తిరిగి లేచినప్పుడు మన ప్రభువు అంతిమ తీర్పులను ఇస్తాడు మరియు మన విషయములో ఆ తీర్పులు కేవలం ఆశీర్వాదములను మాత్రమే కలిగిస్తాయి. క్రీస్తు యందు మనము పరిపూర్ణులమై ఉన్నాము మరియు దేవుని తీర్పులు దీనిని ప్రతిబింబిస్తాయి. అది ఎలా ఉంటుందో మనకు ఖచ్చితముగా తెలియదు. అయితే మన అంతిమ స్థితి మనము కనిన అతి గొప్ప కలల కంటే అద్భుతముగా ఉంటుందని లేఖనము మనకిచ్చిన వివరములు మనకు నిర్ధారణను కలిగిస్తాయి. పునరుజ్జీవనము పొందిన వారు అనుభవించు అంతిమ స్థితిలోని 3 కోణములను మనము చూద్దాము. మరియు మనము పూర్ణమైన శరీరములను కలిగి ఉంటాము అను వాస్తవముతో ప్రారంభిద్దాము. అంతిమ తీర్పు కొరకు మన శరీరములు పునరుత్థానము పొందుతాయని ఇంతకుముందే మనము చూశాము. అయితే అప్పుడు మన శరీరములు ఏ విధముగా ఉంటాయో చూచుట మనకు ప్రోత్సాహమును కలిగిస్తుంది. మధ్యస్థితిలో పునరుజ్జీవనము పొందిన మన ప్రాణములు పరిశుద్ధతలో పరిపూర్ణము చేయబడతాయి, కాని మన శరీరములు సమాధిలో కుళ్ళిపోతాయి. కాబట్టి ఈ భావనలో మధ్యస్థితిలో ఉన్న రక్షణ సంపూర్ణమైనదిగా లేదు. అయితే అంతిమ స్థితిలో అది సంపూర్ణమయ్యున్నది. ఎందుకంటే ఈ సమయములోనే మన శరీరములు విమోచించబడతాయని రోమాపత్రిక 8:23 పౌలు సెలవిచ్చాడు. మన ప్రాణములు వర్తమాన స్థితిలో పునరుజ్జీవనము పొందాయి, మరియు మధ్యస్థితిలో దుష్టత్వము లేకుండా ఉంటాయి. అయితే వాటి యొక్క పునరుద్ధరణ మరియు పూర్ణత కొరకు మన శరీరములు అంతిమ స్థితి వరకు వేచియుండాలి. వేదాంతవేత్తలు చాలాసార్లు దీనిని మనము మహిమపరచబడుట అని పిలుస్తారు. ఎందుకంటే ఆది నుండి దేవుడు ఉద్దేశించిన విధముగా ఆయన మహిమను మనము చివరికి ప్రతిబింబించగలుగుతాము. అయితే మహిమపరచబడిన మన శరీరములు ఖచ్చితముగా ఎలా ఉంటాయి? 1 కొరింథీ 15:52-54 పౌలు వాటిని అక్షయమైన మరియు అమర్త్యమైన అని వర్ణించాడు. అనగా మనకు ఇక రోగము లేక బలహీనత లేక మరణము ఉండవు. ఫిలిప్పీ 3:21 పౌలు ఏమి వ్రాశాడో వినండి. యేసుక్రీస్తు మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగలదానిగా మార్చును. ఇది ఎంత అమోఘముగా అనిపించినను యేసు యొక్క పునరుద్ధాన శరీరము భౌతికముగాను దృఢముగాను ఉండినదని క్రొత్త నిబంధన నివేదిస్తుంది. ఉదాహరణకు లూకాసు 24:30-43 ఆయన తినగలిగాడు. యోహానుసువార్త 20:27 మనము చూచున్నట్లు తోమా గాయపడిన యేసు ప్రక్కను తాకగలిగాడు. అయితే యేసు యొక్క పునరుద్ధాన శరీరము ఆయన మరణించినప్పుడు ఉన్న శరీరము కంటే భిన్నముగా ఉన్నది. లూకాసు 24:36 ఆయన తన అపోస్తులులకు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు, మరియు లూకాసు 24:31 వారి సముఖము నుండి హఠాత్తుగా మాయమైపోయాడు. అలాగే యోహానుసువార్త 20:19-26 లోనికి ప్రవేశింపకుండానే ఆయన గదిలో కనిపించాడు. 1 కొరింథీ 15:42-44 ఇలా వ్రాస్తూ పౌలు ఈ భిన్నత్వములకు జవాబు ఇవ్వగలిగాడు. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడా ఉన్నది. పౌలు మన శరీరములను మనము నాటిన తరువాత మొక్కలుగా ఎదుగు విత్తనములతో పోల్చాడు. మన ప్రాకృతిక శరీరము మరియు మన ఆత్మీయ శరీరమునకు మధ్య కొనసాగింపు ఉంది, ఒకటి మరొకటిగా మారుతుంది అని అతడు చెప్పాడు. అయితే ఆత్మీయ శరీరము ప్రాకృతిక శరీరములోని భ్రష్టత్వమును కోల్పోయి నిత్య జీవము కొరకు మహిమగల క్రొత్త లక్షణములను పొందుకుంది. మన పునరుత్థాన మరియు మహిమపరచబడిన శరీరములను గూర్చి ఒక చాలా ప్రాముఖ్యమైన అపార్థమును నేను స్పష్టము చేయగోరుచున్నాను. ఇది 1 కొరింథీ 15:17 వ్యాఖ్యానము మీద ఆధారపడియున్నది. ఆత్మీయ శరీరము అను పౌలు మాటను చదివి పునరుద్ధానము పొందిన శరీరము ద్రవ్యరహితముగాను అభౌతికముగాను ఉంటుంది అని ఊహించుకును అనేక మంది విశ్వాసులను నేను చూశాను. అయితే పౌలు బోధించుచున్నది ఇది కాదు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో ఆత్మీయ అను మాటకు 2 వేర్వేరు పదములు ఉన్నాయి. ఒకటి ఆత్మ ద్వారా చేయబడుట లేక రూపొందించబడుట అయ్యున్నది, మరొకటి ఆత్మకు అనువర్తన చేయబడుట అయ్యున్నది. మరియు ఇక్కడ పౌలు తరువాత పదమును ఉపయోగిస్తున్నాడు. మన పునరుత్థాన మహిమపరచబడిన శరీరములు ఆత్మద్వారా చేయబడతాయని అతడు చెప్పుటలేదుగాని అవి పరిపూర్ణముగా ఆత్మకు అనువర్తన చేయబడతాయని అతడు చెబుతున్నాడు. అంటే అర్థము ఏమిటి? సరే, ఇప్పుడు మన భౌతిక శరీరములు పతనము యొక్క పరిణామములను భ్రష్టత్వమును అనుభవిస్తున్నాయి, మరియు మనము ఆత్మీయముగా నూతనపరచబడినప్పటికీ మన శరీరములో పాపపు వాంచలు ఇప్పటికీ ఉన్నాయి. నిషేధించబడిన ఆనందములను పొందుటకు అది ప్రయత్నిస్తుంది, మరియు మనము ఈ శరీరములో ఉన్నంతవరకు పౌలు తరచుగా వర్ణించిన శరీరము మరియు ఆత్మ మధ్య ఆ సంఘర్షణను మనం ఎదుర్కొనుచూనే ఉంటాము. అయితే పునరుద్ధానము మరియు మహిమపరచబడుటలో మనము పొందుకుని శరీరములు పరిపూర్ణముగా ఆత్మస్వాధీనములోనికి అనువర్తించబడతాయి. భౌతిక శరీరములో నుండి ప్రతి విధమైన భ్రష్టత్వము తొలగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎదుర్కొనుచున్న ఈ యుద్ధము తుదకు ముగియబడుతుంది. నేను ఆ రోజు కొరకు ఎదురుచూచుచున్నాను. పునరుజ్జీవనము పొందిన వారి యొక్క అంతిమ స్థితిలో మనము ప్రస్తావించబోవు రెండవ విషయం ఏమనగా, మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో నివసిస్తాము. మనము మరణించిన తరువాత మన ప్రాణములు పరలోకమునకు వెళ్తాయని నేర్చుకుని మనలో అనేక మంది సంతృప్తిని పొందుతారు. అయితే మనము చూసినట్లుగా ఇది మన మధ్యస్థితి మాత్రమే. మన శరీరములు సమాధిలో ఉంచబడతాయి. కాబట్టి పరలోకములో మనము పాక్షిక ఆశీర్వాదములను మాత్రమే పొందుకుంటాము. నూతన ఆకాశములు మరియు నూతన భూమిలో మనము శారీరకముగా నివసించినప్పుడు మనము సంపూర్ణమైన మరియు పరిపూర్ణమైన ఆశీర్వాదములను పొందుకుంటాము. ఆదాము హవ్వలు ప్రస్తుత సృష్టిని భ్రష్టము చేసిన నాటి నుండి ఇది ఎల్లప్పుడూ దేవుని ప్రజల యొక్క నిరీక్షణ అయ్యుండినది. ఆదికాండము 3:17-19 ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు భూమిని శపించాడు. అయితే అదే అధ్యాయములో 15 విమోచకుడు వచ్చినప్పుడు ఆయన పాపము యొక్క ప్రభావములను తిరిగి రాస్తాడని కూడా దేవుడు సూచించాడు. యెషయా గ్రంథము 65:17 మరియు 66:22 ప్రవక్త అయిన యెషయా దేవుని భూలోక రాజ్యము యొక్క నెరవేర్పును క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి అని సంబోధిస్తూ స్పష్టముగా ఈ నిరీక్షణను చూపాడు. 2 పేతురు పత్రిక 3:13 అపోస్తలుడైన పేతురు ఈ నిరీక్షణను నిర్ధారించాడు. అలాగే ప్రకటన గ్రంథములో నమోదు చేయబడిన తన అంత్యకాల దర్శనములో దీనిని యోహాను ముందుగానే చూశాడు. ప్రకటన గ్రంథం 21:1 యోహాను ఇలా నివేదించాడు, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిని గుర్చి యోహాను యొక్క వర్ణన 22:5 కూడా కొనసాగుతుంది. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో భూమి మీద దేవుని శాపము పూర్తిగా తీసివేయబడుతుంది. నేల మనకు ఇక సమస్యలను కలిగించదు మరియు మనము సులువుగా దేవుని పరిపూర్ణమైన రాజ్యమును ఆస్వాదిస్తాము మరియు కాస్తాము. దీనికంటే ముఖ్యముగా దృశ్యమైన రీతిలో దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆయన మహిమ నూతన యెరూషలేమును వెలిగిస్తుంది అని ప్రకటన గ్రంథం 21:22-23 బోధిస్తాయి. ఆ పరిశుద్ధ పట్టణములో దేవుడు స్వయంగా తన సింహాసనము నుండి పాలిస్తాడు అని ప్రకటన గ్రంథం 21:3-24 నిశ్చయపరుస్తాయి. అంతిమ స్థితిలో మన పునరుజ్జీవనము పొందిన జీవితములను గుర్చి మనము ప్రస్తావించు 3వ వివరము ఏమనగా, మనము నిత్య ప్రతిఫలములను పొందుతాము. క్రీస్తు వారి పక్షమున చేసిన కార్యములను బట్టి, వారి నమ్మకత్వము మరియు దేవునికి విధేయులై వారు చేసిన మేలులను బట్టి పునరుజ్జీవనము పొందిన వారు ప్రతిఫలము పొందుతారు. ఉదాహరణకు 2 తిమోతి పత్రిక 4:8 పౌలు జీవకిరీటమును గుర్చి మాట్లాడతాడు మరియు 1 పేతురు పత్రిక 5:4 పేతురు మహిమ కిరీటమును గుర్చి మాట్లాడతాడు. 2 తిమోతి పత్రిక 2:12 మనము క్రీస్తుతో పాలిస్తాము అని కూడా పౌలు చెప్పాడు. మనము దేవుని అంతిమ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము అని హెబ్రీ పత్రిక 4:1-4 చెబుతాయి. మత్తయి సువార్త 6:20, మార్కు సువార్త 10:21 మరియు లూకాసువార్త 12:33 సహా అనేక ఇతర చోట్ల యేసు పరలోకములో మన ధనమును కూడబెట్టుకునుటను గుర్చి మాట్లాడాడు. ఈ ప్రతిఫలములు మరియు నిధులు ఏమైయుంటాయో మనకు నిజముగా తెలియదు. అయితే మన ప్రేమించు దేవుని యొక్క కృపా స్వభావము మనకు తెలుసు. కాబట్టి ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచినను అది నిత్యము ఆయనను మనము బహుగా ఆనందించుటకు నడిపిస్తుంది అను నమ్మకమును మనము కలిగి ఉండవచ్చు. ఈ పాఠములో వ్యక్తిగత యుగాంత శాస్త్రములో సజీవులు మరియు మృతుల యొక్క అనేక స్థాయిలను మనము చూశాము. పునరుజ్జీవనము పొందని వారు మరియు పునరుజ్జీవనము పొందిన వారి యొక్క వర్తమాన స్థితిని మనము పరిగణించాము. భౌతిక మరణం యొక్క సార్వత్రికత మరియు దానిలో పునరుజ్జీవనము పొందని వారు మరియు పునరుజ్జీవనము పొందిన వారి యొక్క అనుభవాల దృష్ట్యా మధ్యస్థితిని మనము వర్ణించాము. భౌతిక పునరుద్ధానముతో ఆరంభించి పునరుజ్జీవనము పొందనివారు మరియు పునరుజ్జీవనము పొందినవారి యొక్క అంతిమ గమ్యములను గూర్చి చూస్తూ కొనసాగించి మనము మానవాళి యొక్క అంతిమ స్థితిని చూశాము. వ్యక్తిగత యుగాంత శాస్త్రమును అధ్యయనము చేయుట ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే పతనమైన ఈ లోకములో మన జీవితములకు నిత్య పరిణామాలు ఉన్నాయని అది మనకు జ్ఞాపకము చేస్తుంది. మనలో రక్షణ పొందిన వారికి మధ్యస్థితిలో మరియు తరువాత వచ్చే అంతిమ స్థితిలో కూడా పరిమాణమునకు మించిన విధముగా దీవించబడతాము అను నిశ్చయత ఇవ్వబడినది. అయితే క్రీస్తును తిరస్కరించిన వారికి తరువాత లోకములో నిరీక్షణ లేదు. మనకు కలుగు మంచి భవిష్యత్తును గూర్చి అతిశయపడుటకు బదులుగా ఈ సత్యములు మనలను సువార్త ప్రకటించుటకు పురికొల్పాలి. తద్వారా కొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో వీలైనంతమంది మన నిత్య ఆనందములో మరియు సహవాసములో పాలు పంచుకుంటారు.